శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభావిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మాతా శ్రీ మహారాజ్కి జయ. శ్రీమద్దేవి భాగవత పారాయణం, దానితో పాటుగా దుర్గా సప్తశతి పారాయణం, అందులోనే మరొక భాగంగా నవార్ణ మంత్రంతో కూడిన చండీ హోమం కూడా ఈ విడత కార్యక్రమంలో ఇక్కడ దొరుకుతున్నది. ఏ ఇంటిలో దేవీ భాగవతం ఉంటుందో ఆ ఇల్లు ధర్మార్థ కామ మోక్షములకు నిలయము అని దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పారు. పెద్దగా చదవడం చేతకాకపోయినా కనీసం పుస్తకం పూజించినా చాలట. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్థం చ కామం చ మోక్షం చ లభతే నరః. యద్గృహే అంటే ఏ ఇంటి యందు, నిత్యం ప్రతిదినము భాగవతం అనే పుస్తకం పూజితం పూజింపబడుతున్నదో ఆ ఇంటిలో ధర్మ అర్థ కామమోక్షములు నాలుగు తమంత తాము కొలువై ఉంటాయి. చతుర్విధ ఫలపురుషాలతో నిండి ఉంటుంది ఆ ఇల్లు అన్నారు. అటువంటి శ్రీమద్ భాగవతం, దేవీ భాగవతం 18,000 శ్లోకాలతో కూడినది. పురాణాలు సాత్వికములు, రాజసికములు, తామసికములు అని మూడు రకాలు. ఎక్కువ సత్వకథలుంటే సాత్విక పురాణాలు అంటారు. అందులో అగ్రగణ్యమైనది ఈ దేవీ భాగవత గ్రంథం, సాత్విక పురాణం. ఈ పురాణంలో ఉన్న 18,000 శ్లోకాలు, 18,000 మహామంత్రాలు, అవి కూడా అమ్మవారికి బాగా ఇష్టమైన మహామంత్రాలు. అమ్మవారికి ఇష్టమైన బీజములలో మాయా బీజము, కామరాజ బీజము, శక్తికూటము, వాగ్బీజము, ఈ నాలుగు ఇందులోనే ఉన్నాయి. అయంకారాన్ని వాగ్బీజము అంటారు. ఐం ఐం అని గురువుల ద్వారా ఉపదేశం పొంది పదే పదే జపం చేస్తే వాక్శుద్ధి పొందుతాడు మానవుడు. కనుక దానికి ఎవరి పేరు? వాగ్బీజము లేక సారస్వత బీజము, సరస్వతికి సంబంధించిన బీజము. నిజానికి సరస్వతి అంటే అర్థమేంటి? ప్రవహించున్నది అని అర్థం అండి. సరహ వతి సరస్వతి అంటే నిత్యం ప్రవహించున్నది. ఎడతెరిపి లేకుండా మాట్లాడడం ఒక ప్రవాహం లాంటిది. కొంతమంది పురాణం మొదలు పెడితే ఏ కథాటిన అలా ఎన్ని గంటలైనా చెప్పగలుగుతారు. కొంతమంది మాట్లాడడం మొదలు పెడితే తడుకుని అంటూ ఏం మాట్లాడుతున్నాడో తెలియక మింగేస్తారు. అలా మింగకుండా ఒక ప్రవాహంలాగా ఉపన్యాసం పెడితే దానికి సరస్వతి అని పేరు. ఈ శక్తి ఇస్తోంది కనుక అమ్మవారిని సరస్వతీ దేవి అన్నారు. అందువల్ల అలాంటి సరస్వతిని ఇచ్చేటటువంటి బీజం వాగ్బీజం, అయంకారం. క్లీం అనేది కామరాజ బీజం. కామము అంటే కోరిక, కోరికలు తీర్చడంలో రాజు వంటిది కనుక దాన్ని కామరాజ బీజం అన్నారు. అంటే ఆ బీజ అక్షరమును నిరంతరం విడిచిపెట్టకుండా గురూపదేశం పొంది జపం చేస్తే వాడు అనుకున్న కోరికలన్నీ చకచక నెరవేరుతాయి. అందుకని దానికి కామరాజ బీజం అని పేరు. ఇప్పుడు మా దగ్గర ఏమైనా డబ్బుండి కట్టుతున్నావా, ఇన్నేసి గుడులు, ఇన్నేసి పీఠాలు, కాశీలో పీఠం, హైదరాబాద్లో పీఠం, ఏలూరులో పీఠం, బెంగళూరులో పీఠం, ఇలా అన్ని చోట్ల పీఠస్థాపన చేస్తున్నామంటే చేతిలో కోట్లు కొట్టుకు పెట్టిన మొదలెట్టడం లేదు. అమ్మవారి బీజాన్ని జపం చేసి మొదలు పెడితే దానంతటది అయిపోతుంది. ఎలా అవుతుంది, ఎలా వస్తుంది అంటే ఎవడికి తెలియదు. ఇప్పటికి కూడా వెనక్కి వెళ్ళి చూస్తే బాబో ఎంత గుడి కట్టావా అనిపిస్తుంది. మీ అబ్బాయి ఉపనయనం జరిగి అన్నాళ్ళు అయింది, రెండేళ్ళ మూడేళ్ళ సంవత్సరం దాటింది. నేను ఎరిగి 24 అనుకుంటున్నాను, అవునా? 24 కాదండి, 25 సరే, 25 ఫిబ్రవరి అయితే ఇంత ఏడాదినా, 20 అయ్యాక నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. అయితే సరే, ఏదేమైనా అప్పటికి సత్యనారాయణ స్వామి గుడి ఆ కింద మంటపం అన్నీ ఉన్నాయిగా, అన్నీ పూర్తయ్యా, మీరు వచ్చే సమయానికి. అవి కేవలం 6 నెలల్లో నిర్మాణం అయింది. అందుకే చెబుతుంట సత్యనారాయణ స్వామి గుడి అంత అద్భుతమైన ఆలయం 6 నెలల్లో ఎలా పూర్తయిందంటే ఇప్పటికీ ఆవిడికి తెలియదు. 2024 విజయదశమి నాడు ప్రారంభిస్తే 2025కి అయిపోయింది. ఏకంగా 23లో మొదలెడితే 24కి ఫిబ్రవరికి మాఘమాసానికి అయిపోయింది. డబ్బు ఉండడం ఒక ఎత్తు, కార్యక్రమం పూర్తి అవ్వడం ఒక ఎత్తు. ఒక్కొక్కప్పుడు కోట్లు ఉంటే పని అవ్వదు, ఒక్కొక్కప్పుడు ఏమీ ఉండదు పని అవుతుంది. ఇలా కార్యసిద్ధిని కోరిన కోరికలను తీర్చేటటువంటి శక్తి ఉన్న బీజం కనుక దానికి ఎవరి పేరు కామరాజ బీజం అని పేరు. ఇక శక్తిని ప్రసాదించే మరొక బీజం ఉన్నది, సౌహ అంటారు దాన్ని. అందుకే దానికి శక్తి కూటము అని పేరు. ఈ జపం వల్ల మనశ్శక్తి శరీర శక్తి రెండు లభిస్తాయి. మనస్సు దృఢంగా ఉండడం చాలా అవసరం ఉండయి. ఒక్కొక్కడు మంచి బలంగా ఉంటాడు కానీ పిరికాడు, ఉపయోగం ఉంది? ఈ శరీర బలం మానసికమైనటువంటి ధైర్యం లేనప్పుడు ఎందుకు పనికిరాదు. చిన్న ఎలక పిల్లితో పోరాడి మొన్న వచ్చిన జయం పొందింది. కారణం దానికి మానసికమైన దార్ఢ్యం ఉందన్నమాట. అందువల్ల కలియుగంలో ఎక్కువ మందికి మనోబలం లేకపోవటమే మూలము అన్నారు. అన్ని చిన్న చిన్న విషయాలు కూడా భయపడిపోతారు అన్నమాట. ఉరిమితే భయపడతారు, గట్టిగా భార్య అరిస్తే భయపడతారు, భర్త అరిస్తే భయపడతారు, జుట్టు ఊడిపోతే భయపడతారు, రోగం వస్తే భయపడతారు. ఎప్పుడు పిరిగితనమే. అసలు ఎట్టి పరిస్థితుల్లో పిరిగితనం లేకుండా అధైర్యం లేకుండా మనోబలంతో ఉండాలి అంటే దానికి అమ్మ అనుగ్రహం కావాలి. అలా ఇచ్చే శక్తి సౌకారమునకు ఉన్నది. అది చాలా గొప్ప విషయం కదండి. సహస్రావధానాలు శతావధానాలు ఇలాగ చేస్తున్నప్పుడు ఎవడు ఏం అడుగుతాడో అవేం పట్టించుకోకుండా దర్జాగా ఉంటాం మేము. అసలు ఎప్పుడూ జీవితంలో తొట్టుపాటు పడడం ఉండదన్నమాట. ఆ మనోబలం అమ్మ అనుగ్రహం వల్లే వస్తుంది. 100 పర్యాయములు జపం చేయడం కంటే జపం ఒక్కసారి చేసినా దృఢమైన భక్తితో చేస్తే తొందరగా శక్తి వస్తుంది. అది కూడా తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే మీరు ఇచ్చిన మంత్రం ఏకంగా 10 లక్షలు చేసామండి అయినా ఇంకా ధైర్యం రాలేదండి అంటారు. కారణం ఆ 10 లక్షలు జపం చేస్తున్నంతసేపు ఫోన్లు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకడు పిల్లలు ఇంట్లో కూర్చొని బజ్జీలు వేసుకుని తింటూ ఉంటే ఈ శక్తి అంతా బజ్జీలు గడిపోయింది. ఈ సౌహంటూ వేసిన బజ్జీ శక్తివంతమైంది, వీడు మాత్రం నిశ్శక్తివంతుడైపోతాడు. కాబట్టి మనస్సు లగ్నం చేసి జపం చేయాలి. ఇంకా మాయా బీజం ఉన్నది శ్రీం అనే బీజం. ఈ జపం చేస్తే సంసారంలో ఉన్న ఏ మాయ మనల్ని ఏమీ చేయలేదు. రకరకాల భ్రమలు గురుగుతుంటారు ఉండేవి మానవులు. ఈ మధ్యనే ఓ దౌర్భాగ్యుడు పూర్వజన్మ కర్మలో పీఠానికి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, పాపం ఏవో భోగాలు వస్తాయని భార్య వెంటబడి భోగాపురం వెళ్ళాట. ఏం చేయాలో తెలియట్లేదండి. ఇంటి అద్దె పెరిగిపోయింది, అద్దెకి తీసుకుందామని ఇల్లు వెతుకుతారట. 3 రోజులుగా పాపం 40,000 చెప్తున్నారట. వాళ్ళ ఆవిడికి 40,000 జీతం వస్తుంది అని లాక్కుపోయింది పాపం. ఆవిడికి జీతం 40,000 ఇంకా రాలేదు. ఆ భోగాపురంలో ఎయిర్పోర్టు రాలేదు, ఉద్యోగం రాలేదు. ఉన్న ఉద్యోగం పోగొట్టుకుపోయాడు కదా. ఇప్పుడు అక్కడికి వెళితే అద్దెకి తీసుకుంటే 40,000. ఈయనేమో ఇక్కడ ఖాళీ చేయమంటున్నాడు పాపం ఓనర్ గారు. సామాన్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళలేడు, ఇక్కడ ఉండలేడు. 40,000 ఏం చేయాలో తెలియదు. ఎంత గింజుకున్నా అతి కష్టం మీద లాస్ట్ అండ్ ఫైనల్గా 30,000 ఇల్లు దొరికిందిట. వాడు ఏమంటున్నాడు, ఏడాదికి సరిపడా అడ్వాన్స్ ఇవ్వమంటున్నాడు. 12 30,000 అంటే 360,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమన్నట్ట. ఇస్తే తిరిగి రాదు, ఖాళీ చేయడానికి ఉండదు. ఈ విధంగా డైలెమ్మాలో పడి ఇందాక పాపం మన ఎంవి సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఏం చేయాలో తెలియట్లేదండి, 40,000 30,000 ఎద్ద అంటున్నారండి, ఇలా అయిపోయింది నా బతుకన్నట్టు. అందువల్ల ఏమిటనమాట, కలియుగంలో మాయ వెంట పడతారు. ఈ మాయ కొంతమందిని భార్యా రూపంలో పట్టుకుంటుంది, మరికొంతమందిని భర్తృ రూపంలో పట్టుకుంటుంది, కొంతమందిని ధన వ్యామోహ రూపంలో పట్టుకుంటుంది. ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా మాయ పట్టుకుంటుంది. ఈ మాయ నుంచి బయటపడడం ఎవడి వల్ల కాదన్నాడండి. అందుకే దేవీ భాగవతం పంచమస్కంధంలోనూ మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలోనూ బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అన్నాడు వేదవ్యాసుడు. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా బలంగా మాయ పట్టుకుని వాణ్ణి పతనంలోకి లాక్కుపోతుంది, పట్టుకుపోతుంది ఎక్కడికో చోటికి. వాడు బాబోయ్ నేను వాయిలో పడకూడదు అనుకున్నా సరే అమ్మవారి అనుగ్రహం లేనంతకాలం బలంగా ఎక్కడున్నా పట్టుకుని వాడిని ఏం చేస్తుంది, ఏదో ఒక పిచ్చి పనులు వాడిని ప్రవేశపెడుతుంది, చెయ్యరాని పని చేసేటట్టు చేస్తుంది, వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని కలియుగంలో మాయకి గురి అవ్వని వాడు ఎవడైనా ఉంటాడా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మాయ క్షణకాలంలో కోటీశ్వరుణ్ణి భికారిని చేస్తుంది. ఎందుకు పనికిరాని వాడిని గొప్పవాడిని చేయగలుగుతుంది. ఈ మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, మాయా బీజాన్ని జపం చేయాలి. అది కూడా గురు కటాక్షం ఉంటేనే చేస్తట్టు, గురు ఉపదేశం లేని విద్య ఎందుకు పనికిరాదు. అందుకని గురువుల దగ్గర భక్తి శ్రద్ధలతో సేవ చేసి వినయంగా పట్టుకుని ఉపదేశం పొంది శ్రద్ధతో జపం చేస్తే ఈ భయంకరమైన మాయ నుంచి బయటపడతాడు. కలియుగంలో మాయ ఎలా ఉంటుందో చెప్పాడండి, ఓ మంచి ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా ఉంటాడట. అక్కడ నెలకు ఒక 5,000 పౌండ్లు 6,000 పౌండ్లు ఇస్తూ ఉంటే పక్క కంపెనీ వాడు ఏమంటాడు అనమాట, ఇంకొక 500 పౌండ్లు 1,000 పౌండ్లు ఇస్తాను వచ్చి అంటాడు. సుఖంగా పనిచేసుకుంటాడు వీడు. ఒక 1,000 వస్తాయి కదా ఎక్కువ అని కక్కుర్తి కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడన్నాడు, అప్పటిదాకా గురువుగారికి చెప్పి ఏ పనైనా చేసేవాడు 1,000 వస్తుంది కదా అని ఎవరికి చెప్పకుండా, హరి భార్యకు కూడా చెప్పకుండా 1,000 వచ్చింది కదా అని ఇందులోంచి అందులోకి జంప్ అవుతాడు. ఈ ఉన్న ఉద్యోగం పోయింది, కొత్త దాంట్లోకి వెళ్ళాక 2 నెలలపై కూడా తీసేస్తాడు, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. చిన్న చిన్న సంపదలకో కోరికలకో ఇంకో ప్రలోభాలకో లోబడి ఉన్నది పోగొట్టుకుని సర్వభ్రష్టత్వం పొందేలా చేయటమే మాయ యొక్క లక్షణం. ఇదే మహామాయ అంటే. అందుకనే దేవీ భాగవతం ఏమనుంటుంది, ప్రారంభంలోనే చెప్పాడు ఎవరు, మహానుభావుడైన సుమేధుడు అనే మహర్షి సమాధి అనేటటువంటి ఒక గొప్ప వర్తకునికి సురధుడనే రాజుగారికి ఏమని చెప్పాడు, ప్రథమ అధ్యాయంలో పళ్ళి 2వ దాంట్లో కూడా కాదు, బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి, బలముగా ఆకర్షించి లాక్కొచ్చి మహామాయ సంసార వ్యామోహంలో పారవేస్తుంది, కష్టాలలో పారవేస్తుంది. అందులో మాయకి లొంగని వాడు అంటూ ఉండట. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఇంత మాయ కూడా యావజ్జీవితం గురుభక్తితో ఉంటే వాడిని ఏమి చేయనందండోయ్, యావజ్జీవితం ఒకే రకంగా ఉండాలి. మళ్ళీ ఏదో 2019లో ఉద్యోగానికి వచ్చేటప్పుడు గురువుగారని, మళ్ళీ 26లో పెళ్ళాన్ రాగానే ఉద్యోగం మానేస్తే వాడిని పట్టుకుంటుంది మాయ, ఎక్కడో గురుద్రోహం చేస్తేనే పట్టుకుంటుంది అనమాట, లేదా పట్టుకోదు. అందుకే ఆదిశంకరుడు ఏమన్నాడు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. గురు పాదపద్మముల మీద నిర్భరమైన భక్తి కలిగిన వాడు అంటే గాఢమైన దృఢమైన చెక్కు చెదరని భక్తి కలిగిన వాడు సంసారాత్ సంసారము నుండి అచిరాత్ చాలా తొందరగా భవముక్త ముక్తి పొందుతాడు. సంసారం నుంచి తొందరగా విముక్తి పొంది ఏ మాయలోనూ పడకుండా సుఖంగా ఉండాలంటే దానికి ఒకటే ఒక మార్గం, నిరంతరం దృఢమైన గురుభక్తి కలిగి ఉండాలి. అటువంటి వాడు హృదయస్థం దేవం ద్రక్ష్యసి, తన హృదయంలో ఉన్న దేవుడు చూస్తాడు. అంటే అటువంటి వాడు దేవుడు చూడడానికి తీర్థయాత్రలకు కూడా వెళ్ళక్కర్లేదట, భగవంతుడు వాడికి నిత్యం గుండెలలో కనపడతాడు, హృదయంలో కనపడతాడు. ఎంత అదృష్టం అది. అందువల్ల లేనప్పుడు మాయలోనే పడుతూ ఉంటాడు. ఆ మాయ నుంచి బయట పారవేసే బీజాన్ని మాయా బీజాన్ని శ్రీం అన్నారు. ఇది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందండి. ఎంతెందుకు ఈ అక్షర జపం చేసిన వాళ్ళ ఇళ్లలో అమ్మవారు చేరి సేవ కూడా చేసింది. అమ్మకి ఎంత ప్రేమ అంటే, వీడు నా మాయా బీజ జపం చేస్తున్నాడు అంటూ వాడి ఇంటికి వెళ్ళి ఏదో రకంగా వాడికి సేవ చేస్తుంది. కరుణామూర్తి కదా అమ్మ, అందువల్ల అటువంటి వాడికి దాస్యం కూడా చేస్తానంది ఆవిడ. అసలు శ్రీ అనే అక్షరమునకు అర్థం అదే, శ్రీ సేవాయామ అని ఒక ధాతు ఉన్నది, శ్రీంగ్ అని ఒక ధాతు ఉన్నది. ధాతు అంటే క్రియాపదమునకు మూలరూపం, ఇంగ్లీష్లో చెప్పాలంటే రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. దానికి అర్థం ఏమిటి, సేవించుట. కాబట్టి సేవించుట అనే ఒక ధాతువు శ్రీగా మారింది. అనగా ఎవరైనా తనను సేవిస్తే తాను వారిని సేవిస్తుంది. ఆ బీజ జపం చేస్తే అటువంటి వారికి రకరకాల సేవలు చేస్తుంది అమ్మ. ఎలా సేవిస్తుంది, శ్రీం శ్రీం అని జపం చేసేవాడి మీద జాలి కలిగి ఆవుల రూపంలో ఆ ఇంట్లో చేరి పాలు మొదలైనవి ఇస్తుంది. ఎద్దుల రూపంలో వాడికి బండేది లాగుతుంది. భర్తకి భార్య రూపంలో, భార్యకి భర్త రూపంలోనూ సాయం చేస్తుంది. అంటే వాళ్ళని ఆవహించి వాళ్ళ చేత ఒకళ్ళకొకళ్ళకి పనులు జరిగేలా చేస్తుంది. పిల్లల రూపంలో అనుగ్రహిస్తుంది, గురువుల రూపంలో అనుగ్రహిస్తుంది, పంట రూపంలో అనుగ్రహిస్తుంది, వంట రూపంలో అనుగ్రహిస్తుంది. ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఆవహించి అనుగ్రహిస్తుంది. అది అమ్మవారి యొక్క కరుణారక్షణం అంటే. అటువంటి అమ్మవారు ఇన్ని బీజములతో కూడిన మహామంత్రములతో కూడినటువంటి శక్తి కలిగిన ఆవిడ నాకు సంబంధించిన మంత్రములన్నీ మానవులకి ఎలా అందుతాయని బాగా ఆలోచించింది. ఈ మాయా బీజము, కామరాజ బీజము, శక్తి కూటము, చండీ బీజము, పంచదశి మహామంత్రం, ఇటువంటి తన మంత్రములు నిత్యం మానవులు జపం చేయలేరు గనక జపం చేయటం వల్ల వాళ్ళకు వచ్చే శక్తి వాళ్ళకి ఎలా ఇద్దామని ఆలోచించి వేదవ్యాసుని ద్వారా 18,000 శ్లోకములతో దేవీభాగవత రూపంలో అందించింది ఆ తల్లి. అంటే వ్యాసుడు రాసిన ఈ 18,000 శ్లోకాలు అమ్మవారి మంత్రాలు. అందుకే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం కనుకే 18,000 శ్లోకములతో 18 రోజుల పాటు యజ్ఞం చేసిన వాళ్ళు ఉన్నారు. పూర్వం 18 రోజులు యజ్ఞం చేశారు. ఈ 18 రోజుల యజ్ఞంలో రోజు ఒక 1000 శ్లోకాలు చివరిన స్వాహాకారం చెప్పడం అనమాట. ఇప్పుడు మొదటి శ్లోకం ఉందనుకోండి, సూత సూత మహాభాగ వదనో వదతాం వర అని ఆ శ్లోకం చదవడం, ఆఖరిని స్వాహ అనడం. ఈ విధంగా శ్లోకములతో 18,000 శ్లోకాలతో యజ్ఞం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 18,000 శ్లోకాలు చేసేందుకు అవకాశం లేదు కనుక 18 రోజుల పాటు రోజు 1000 శ్లోకాలతో యజ్ఞం అంటే మాట్లాడండి, ఎంత కాదనుకున్నా రోజుకు 2-3 గంటల కంటే ఎక్కువ పడుతుంది ఒక 1000 శ్లోకాలు అంటే. స్వాహాకారం కూడా చెప్పాలి కనుక, అందులో దబదబ చెప్పకూడదు కదా, లొడ్లొడు అని చదవకూడదు. శ్లోకం అంటే స్పష్టంగా చదవాలి, పిచ్చి పిచ్చిగా చదివితే ఫలితం రాదు. గీతి శీఘ్రీ శిరః కంపి అంటే సాగ తీసుకుంటూ చదవడానికి గీతి అంటారన్నమాట. అనుకుంటూ ఉంటారు, అస్వాడు అంటారు ఏంటో కొంతమంది. ఏ 2 ముక్కలు మాట్లాడమంటే అందులో 30 ఓములు. సోత సోత అంటే తర్వాత ఏం చదవడానికి తెలియట్లేదు, అందుకని లాక్కుంటున్నాడు అనమాట. ఇలా బాగా దీర్ఘాలు తీయటం, సాగదీయడం, మహావేగంగా చదవడం, తలకాయ ఇలా తెగూపేస్తారండి కొంతమంది చదువుతున్నసేపు తిప్పేస్తారు. ఎందుకు తిప్పుతారు తెలియదు, రోగం అది. అలా తలకాయ వంపడం, శిరః కంపి అంటుంది అనమాట, తలకాయని కంపింపజేయటం, ఇవన్నీ కూడా అల్ప పాఠకుల లక్షణములు. పాఠకులు అంటే చదివేవాళ్ళు ఉన్నారే, పారాయణ చేసేవాళ్ళల్లో సామాన్యులు మరీ అల్పుల యొక్క లక్షణం. మహాత్ములు చదువుతారట మాధుర్యం, వాళ్ళు చదువుతుంటే మధురంగా ఉంటుందండో, వాళ్ళు చదివితే చదువు ఆ శ్లోకం ఏదో సంగీత ధ్వని విన్నంత ఆనందం కలిగిస్తుంది అనమాట చక్కగా. కొంతమంది చదువుతుంటారు సరే, పారాయణ చేస్తూ ఉంటే పైకి చదువుతున్నప్పుడు అనమాట, లోపల చదువుతున్నప్పుడు ఎలా కాదు మనకి తెలియదు కానీ. తర్వాత ఆ అక్షరములను కూడా ఎక్కడ విరవాలో అక్కడ విరుస్తారనమాట. ఏదో మొన్న ఒక మధ్యన ఒక ఆయన వరకు గాయత్రి మంది చెబుతున్నాడు, తత్స వితుర్వరేణ్యం. ఏంటది అప్పుడు గాయత్రి దేవత ఎందుకు ఉంటుంది అక్కడ? తత్ సవితుహు వరేణ్యం అది. అంటే వాడు కనీసం సవితుహు అంటే సూర్యుడని కూడా తెలియదు అనమాట, వరేణ్యం అంటే శ్రేష్ఠుడని కూడా తెలియదు, తత్ అంటే అది లేక ఆ అని కూడా తెలియదు. అందుకని తత్స ఇంకా నయ్యం పితుర్వరేణ్యం అన్నాడు ఒకడు, వితుర్వరేణ్యం కొంత నయ్యం అది. అంటే వాడికి గాయత్రి మంత్రం ఎక్కడ విడదీయాలో తెలియదు. అలాంటి వాళ్ళు మంత్రం చదివితే ఏం ఫలితం వస్తుంది చెప్పండి, అపఫలితం తప్ప. శబ్దాలు ఎక్కడ అదిగో అమ్మవారు స్పష్టంగా చెప్పేది ఇప్పుడు మనకి ఆ విషయం. అందుకే పువ్వు రాల్చి మరీ విషయం చెప్పేది. అందులో కలియుగంలో భాషాజ్ఞానం లేక ఇష్టం వచ్చినట్టు విరవడం వల్లే ఎక్కువ పారాయణములు మనకి తగిన ఫలం ఇవ్వడం లేదు. అందుకని ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేశాం మేము, దుర్గా సప్తశతిని మొత్తం చదివేశాను కదా నేను, 700 శ్లోకాలు యూట్యూబ్లో ఉంది. కాబట్టి పారాయణ చేసుకునేవాళ్ళు హాయిగా యూట్యూబ్లో ఆ శ్లోకాలు వింటూ పారాయణ చేసుకుంటే ఏ శబ్దం ఎక్కడ వినవాలో తెలుస్తుంది అనమాట. సురథో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే, ఇలా చక్కగా విడదీయాలి. ఆ క్షితిమండలి అంటే సప్తమి విభక్తి భూమండలమునందు అని వాడికి అర్థం అవ్వాలి. అందుకని అటువంటి వాళ్ళ కోసం ఇటు దుర్గా సప్తశతి, సుందరకాండం ఇవన్నీ పూర్తిగా పారాయణ చేశాం. ఇప్పుడు దేవి భాగవతం, భాగవతం కూడా పారాయణ చేసి యూట్యూబ్లో పెడుతున్నాం. అన్నీ ఎక్కడ చేయగలుగుతాం కాబట్టి కనీసం ఎంతో కొంత జ్ఞానంతో పారాయణ చేస్తే అప్పుడు ఏమవుతుందన్నమాట, పారాయణ ఫలం వస్తుంది. అందుకని పారాయణ చేసేవాడు మధురంగా చదవాలి, స్పష్టంగా చదవాలి, శబ్దములను ఎక్కడ విభజించాలో అక్కడ విభజించి చదవాలి అనమాట. ఆయన పేరు శ్రీనివాస్ అండి. శ్రీని అని అక్కడికి ఆపి వాస అంటే ఏమో దానికి అర్థం ఏముంటుంది చెప్పండి. ఈ మధ్యన కటింగ్లు ఎక్కువైపోయి తెలుసా. ఆయన పేరు శ్రీనివాస్ అయితే శ్రీనివాస్ అని చదవడం లేదు, పూర్తి పిలవరు, శ్రీని గారు అండం. ఏమిటి శ్రీని గారు, నీ మొహం కానీ గారిలాగా అయిపోయించేవారు అది, వాటి దగ్గర కానీ కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఎన్ని రకాలు కంపు చేయాలి అలా చేస్తారనమాట. మీనాక్షి ఉందనుకో మీనా అండం, అంటే వాళ్ళ ఆవిడ చేప మీనాక్షి పోయింది, మీనా మీనా అంటే యమకింకర్లు మేనా పట్టుకొస్తారు, అందులో పట్టుకుపోతారు. శుభ్రంగా పలకడం పోయింది అనమాట. అన్ని రకాలుగా శబ్దాలను భ్రష్టం చేయడం మానేశారనమాట. ఇంకా చెప్తున్నానట, ఈ మధ్యలో ఒక ఆవిడ, ఆవిడ పేరు కూడా ప్రసన్నే, వాళ్ళ ఆవిడకి ప్రసన్న అని పేరుంటే ప్రసన్న అని పెట్టలేదన్న, ప్రస్ 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 అంటే అప్పుడు ఏం చేస్తారనమాట యమకింకర్లు, వీళ్ళతో ప్రెస్ చేస్తారు. హాయిగా ప్రసన్న అంటే ఎంత సుఖంగా ఉంటుందో, ముఖంలో ప్రసన్నత్వం కనబడుతుంది. అయితే మీరు మంచివారు కాస్త ప్రసన్న ప్రసన్న విషయాన్ని పిలుస్తున్నారు, ఉత్తి ప్రస్సు లేకపోతే నా ఇలా రకరకాలుగా పిలిస్తే ఏం బాగుంటుంది. అందువల్ల శబ్దమును ఎక్కడికి ఎలా విభజించాలో ఎలా పలకడో పెద్ద కళ అన్నమాట. అలా పారాయణ చేయాలట. అందులో రాశారు, నేను చెప్పినవన్నీ ఇప్పుడు చెప్తున్న ఎంత పుస్తకంలో ఉంటుంది చూడండి ఒకసారి. పారాయణలో మాధుర్యముగా చదవాలని, స్పష్టంగా చదవాలని, శబ్దోచ్చారణ చేసేటప్పుడు ఎలా విభజించాలో అలా విభజించాలని చెప్పారనమాట. అలా పారాయణ చేస్తే ఈ 18,000 శ్లోకాలు ఎంతో శక్తివంతమైనవి కనుక మనకి తగిన ఫలం ఇస్తాయి. అలా పారాయణ చేస్తూ యజ్ఞం చేయాలంటే ఎంత కష్టం. రోజుకు 1000 శ్లోకాలు అంటే కనీసం పొద్దున 6 మొదలైతే 10 దాకా ఇంచుమించుగా యజ్ఞం పడుతుంది సహకారంతో అన్నీ పూర్తి చేసేసరికి. కాబట్టి 18,000 శ్లోకములతో కూడిన యజ్ఞం చేయలేని వాళ్ళ కోసం దశాంశ భాగ యజ్ఞం పెట్టారు. అంటే అందులో పదో వంతు అంటే ఏమవుతుందన్నమాట, 18,000ని 10 డివైడ్ చేయండి, అప్పుడు 1800 శ్లోకాలు. 1800 శ్లోకాలతో యజ్ఞం చేయడం 9 కష్టం కాదు, రోజుకు 200 శ్లోకాలే కనుక. ఆ రకంగా ఆశ్వీజ మాసంలో లేక చైత్రమాసంలో లేదా ఆషాఢమాసంలో లేదా మాఘమాసంలో ఈ 4 నవరాత్రుల్లో యజ్ఞం చేస్తే అటువంటి వాడు సాక్షాత్ అమ్మే అయిపోతాడు వాడు. అందుకని పూర్వం ఏం చేసేవారన్నమాట, దసరాల్లో దేవీ భాగవత యజ్ఞం ఈ చండీయాగం చేస్తున్నప్పుడు అందులో దేవీ భాగవత యజ్ఞం కూడా చేసేవారు, అనగా రోజుకు 200 శ్లోకాలతో స్వాహాకారంతో యజ్ఞం చేసేవారు అనమాట. ఆ ఆఖరణ పూర్ణాహుతి చేస్తారు. ఈ దేవీ భాగవత పారాయణ చేసేటప్పుడు, ఈ యజ్ఞం చేసేటప్పుడు ముఖ్యంగా నవరాత్రుల్లో, 4 అని చెప్పాం కదా, ఆశ్వీజ మాసము, చైత్రమాసము, ఆషాఢమాసము, మాఘమాసాల్లో ఈ నవాహ దీక్షతో పారాయణము యజ్ఞము చేసేటటువంటి వాడు మహాష్టమ్యాం సమభ్యర్చ్య హైమసింహాసన స్థితం, అష్టమి నాడు మాత్రం అమ్మని పూజించాలి. ఆశ్వీజ శుక్ల అష్టమి, చైత్ర శుక్ల అష్టమి, మాఘ శుక్లాష్టమి, ఆషాఢ శుక్లాష్టమి, ఈ 4 మహాష్టమి అంటారు. ఉత్తప్పుడు అష్టమి అంటారు, ఈ 4 మాత్రం ఏమంటారు, మహాష్టమి లేక దుర్గాష్టమి అంటారు. వ్యవహారంలో కేవలం మనం ఆశ్వీజ మాసంలోనే దుర్గాష్టమి అంటున్నాం, కానీ సహజంగా ఈ 4 మహాష్టములే. ఈ అష్టమి నాడు అమ్మని పూజించాలి. ఆ తర్వాత ఏం చేయాలి, బంగారపు సింహాసనం మీద పుస్తకం పెట్టి దేవీ భాగవతాన్ని దానం చేయాలి. అలా చెబితే పారిపోతారు ఇప్పుడు. అందుకని ఏం చేశారు అనమాట, బంగారం పోయింది, బంగారానికి బదులుగా ప్రత్యామ్నాయము అన్నారు. ఇప్పుడు చూశారు కదా, తద్దినంలో మనస్సంకల్పే సువర్ణం అన్నారు అనుకోండి, సువర్ణం బదులు 1 పెళ్ళేయడం, 1 పెళ్ళకి బంగారమా, వీడి మొహానికి ఏమొస్తుంది, 1 అసలు ఏమీ రాదు. అయినా సరే పాపం పరిమిత సువర్ణదానం అనగానే వీళ్ళు ఆనందపడిపోయి 1 బెళ్ళో 2 బెళ్ళు, ఇంకా నేను పావలా బెళ్ళు కూడా వేస్తున్నారు కొందరు, అలా లేని ఆ కాయిన్లు కూడా తీస్తున్నారు, అలా వేసి తప్పించుకుంటున్నారు. కానీ సువర్ణమునకు ప్రత్యామ్నాయం అంటే ఎంతో కొంత స్వల్ప శక్తితో అయినా ఎంతో కొంత మనం ధనం దానం చేయాలి. ఇది మీలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎలాగో 1 kg బంగారంతో సింహాసనం చేయించగలరు అనుకోండి, పెద్ద కష్టం అది. నెక్స్ట్ ఈయన వచ్చరికి ప్రసన్న లక్ష్మీ కటాక్షంతో శ్రీనివాస్ గారు 1/2 kg తక్కువ కాకుండా బంగారం సింహాసనం చేయించకపోతారా, దాని మీద దేవీ భాగవతాన్ని పెట్టి ఊరేగించకపోతారా, మళ్ళీ ఆ సింహాసనాన్ని ఆయన ధర ఖర్చుతో ఇండియా పంపకపోతాను. మళ్ళీ అది నేను పట్టుకెడితే వాడు ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు. అదే కస్టమ్స్ వాళ్ళ బాధలు ఎక్కువ ఉంటాయి. ఆ కష్టం అవి కష్టాలు అన్నమాట. కస్టమ్స్ కాదు, కస్టమ్స్. ఈ కష్టాలు మనం పడలేము. కానీ కలియుగంలో అలా చేయలేరు కనుక దాని బదులు ఏం చేశారు, బంగారం ఏదో నామకే వస్తే ఇంత వేసి సింహాసనం తయారు చేయించి దాని మీద కూడా పెట్టి ఊరేగించవచ్చు. వేదవ్యాసుడు కరుణాస్వరూపుడు అండు ఆయన. సామాన్యుల కోసం ఏం చేశాడు, బంగారం లేకపోతే వెండి అన్నాడు, వెండి లేకపోతే ఇత్తడు అన్నాడు, అది లేకపోతే మట్టి సింహాసనం మీద కూడా పెట్టి ఊరేగించవచ్చు అన్నాడు. కానీ అలా అన్నాం కదా అని విత్తశాఠ్యన్నకారయేత్ పిసిరి కొట్టుతనం చూపించదు. డబ్బు దగ్గర శాఠ్యము అంటే లోభత్వం చూపించద్దు అన్నాడు. ఉండి లోభం చూపించకూడదు. సినిమాకి కావాలంటే ఎంతైనా ఖర్చు పెడతారు కొందరు. సాయంకాలం బారు బారు దేకు అన్నదానికి బోల్డ్ ఖర్చు పెడతారు. ఒక్క ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు పెట్టరు కనుక అలాంటి లోభులు మాత్రం ఈ వ్రతాలు చేయకుండా ఉండడమే మంచిది. పాపం కొంతమందికి చాలా తక్కువ ఆదాయం వస్తుంది. అలాంటి వాడు మట్టి సింహాసనం మీద పెట్టినా అది బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించడంతో దానం చేయడంతో సమానమే. అందుకని పేదవాడికి ఎన్నో మినహాయింపులు ఇచ్చారు మన పురాణాలు. మృణ్మయ పాత్ర అన్నారండి హైమ సింహాసనం బదులుగా. కానీ మొత్తం దానం మాత్రం చేయాలి. ఈ విధంగా అర్చన చేస్తే అప్పుడు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇది భాగవతంలో, దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో మొదటి అధ్యాయంలో చెప్పిన మాట అన్నమాట. ఎటువంటి పాపాత్ములైనా ఈ కలియుగంలో తరించడానికి ఒకే ఒక్క సులభోపాయం శ్రీమద్ భాగవతము. ఏదుర్హృద పాపరత విమూఢ హింసారత నాస్తిక మార్గసక్త. దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు, నిత్యం పాపాల మీద ఆసక్తి కలిగిన వాళ్ళు, ఎప్పుడు హింసతో బతికేవాళ్ళు, వేద మార్గాలకి విరుద్ధంగా బతికే నాస్తికులు, ఇటువంటి వాళ్ళు కూడా తెలుసో తెలియకో శ్రీమద్దేవి భాగవత పారాయణలో పాల్గొంటే వాళ్ళు రాలేకపోతే గొత్తనామాలు ఇచ్చారే ఈ సప్తాహంలోనో నవాహంలోనో పాంచాగరిక దశలోనో పాల్గొంటే అటువంటి వాళ్ళు తక్షణం తరిస్తారు. నిజం చెప్పాలంటే అమృతం కంటే ఈ దేవీ భాగవత అమృతం గొప్పది అన్నారు. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాద అజరామాహ దేవీ భాగవతం కుర్యాత్ కులమేవా అజరామరం. అమృతం తాగిన వాడిని ఒక్కడే బాగు చేస్తుంది. మీ అదృష్టం బాగుండి ఇంద్రుడు వచ్చి ఒక గ్లాస్ అమృతం ఇచ్చాడు అనుకుందాం. ఆ అమృతం తాగితే ఆ తాగిన వాడు ఒక్కడే ముసలితనము చావు లేకుండా ఉంటాడు, నాలా అందంగా ఉంటాడు వాడొక్కడే. అది కూడా కలియుగాంతం వరకు. కానీ ఈ దేవీ భాగవతం అనే అమృతం తాగితే ఆ వంశం అంతా అజరామరం అవుతుందంటే వీళ్ళంతా శాశ్వతంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. అందువల్ల ఈ లౌకికామృతం కంటే, దేవతలు ఇచ్చే అమృతం కంటే దేవీ భాగవతామృతమే గొప్పదని భావిస్తూ ఉంటారు మహానుభావులు అనేటువంటి వాడు. ద్వాపర యుగం రాగానే మానవుల మీద జారి కలిగి అమ్మవారు వేదవ్యాసుణ్ణి పుట్టమని ఆజ్ఞాపించింది. విష్ణోరంసో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్ విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా. అప్పుడు విష్ణువు యొక్క అంశతో వేదవ్యాస మహర్షి పుట్టాడు. యమునా తీరంలో సత్యవతికి పరాశరుడికి తన యొక్క దివ్యశక్తితో సాక్షాత్తు విష్ణువే అవతరించాడు. అందుకే వ్యాసుడిని విష్ణువు అన్నారు. వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడు అంటే సాక్షాత్తు విష్ణువే. అలా అవతరించి ఏం చేశాడు ఆయన, లోకశ్రేయస్సు కోసం ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించాడు. వేదములు అనంతములు, అవి సామాన్య మానవులు చదవలేరు. చదివేవాడు కూడా ఏదో కొద్దిగా చదువుతారు. నిజంగా మహానుభావులైన పండితులు కూడా వాడు చదివింది ఎంత ఉంటుంది, పూర్తిగా వేదం మీద అవగాహన ఎవడికి రాదు. ఘనపాటి అందులో ఘన వరకే చదవగలుగుతారు. సంపూర్ణముగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, నాలుగు వేదాలని పూర్తిగా భాష్యంతో చదవడం ఈ కలియుగంలో చాలా అరుదు. అసలు లేకుండా ఉండరండి, ఉంటారు మహాత్ములు ఉంటారు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అనంత వేదములు చదవడం అసంభవం. అందువల్ల ఏం చేశాడు ఆయన, వేదములను మానవులు సామాన్యులు పట్టుకోలేరు కనుక విభజ్య విభజించాడు. ఎన్నిగా, చతురహ, నాలుగుగా విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేర్లతో రారుగ్గా విభజించాడు. అందులో ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యుడికి ఇచ్చాడు, యజుర్వేదం వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదం జైమిని మహర్షికి ఇచ్చాడు, సుమంతుడనేవాడికి అథర్వణ వేదం ఇచ్చాడు. ఈ వేదములలో ఉన్న సారం సామాన్యుడికి అర్థం కాకుండా ఉంది. అంటే వేదం చదివినా చాలామందికి అర్థం తెలియదుంటాయి. సంస్కృతం మీద ఎంత పాండిత్యం ఉంటే ఎప్పటికీ తెలుస్తాయి అవన్నీ. అందుకని ఇది దృష్టిలో పెట్టుకుని ధర్మాచార విహీనానాం కళావల్పాయుషాం ఋణాం స్త్రీణాం దుర్మేధసాం నృణాం ధర్మజ్ఞానం కథం భవేత్ విచార్యైతత్తు మనసా భగవాన్ బాదరాయణ పురాణాఖ్యం సుధారసం. ఈ కలియుగ మానవులలో ఎక్కువ మంది ధర్మము ఆచారము లేకుండా ఉంటారు. బయట నుంచి ఆర్డర్ ఇప్పించుకుని చికెన్లు మటన్లు తెప్పించుకు తింటారు, ఇంట్లో వండుకోరు, నానా చెత్త తింటారు, ఏం తింటారో తెలియదు. పైకి ఏమో శాకాహారంలో ఉంటుంది, అందులో అన్నీ క్రాక్ ఆహారాలే ఉంటాయి. అల్పాయుష్కులు పైగా ఉన్న 4 రోజులు భోగలాలసలి ఉంటారు, రోగాలు పొందుతూ ఉంటారు. పాప ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తుంది కలియుగంలో, దాంతో వాళ్ళకి సమయం దొరకదు. అందుకని ఓ పక్కన బయట ఉద్యోగం ఇంట్లో వంట చేసుకోవాల్సిన అవసరం కలియుగంలో ఆడవాళ్ళకు ఉంటుందని రాయించాడండోయ్. అందుకని ప్రత్యేక స్త్రీణం అన్నాడు. ఆడవాళ్ళకి కష్టాలు ఎక్కువ కలియుగంలో. పూర్వం ఏంటంటే ఏదో ఇంట్లో వరకే ఉండేవారు కనుక కొంతవరకు పారాయణ చేసుకునేవారు, పూజలు చేసేవారు. ఇప్పుడు అలాగాదే, ఇటు మగాడు ఉద్యోగం చేయాలి, ఆడది చేయాలి, ఇద్దరు ఎవరి పనులు ఎవరు చేయాలో తెలియదు, ఇద్దరికీ కష్టాలే. అందుకని ఇటు మగవాళ్ళ గురించి ముందు చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా స్త్రీణం అన్నాడు. కేవలం మగవాళ్ళ గురించి చెప్పి వదిలేచ్చుగా, కానీ ఆడవాళ్ళని ఎందుకన్నాడంటే వీళ్ళకు కూడా బాధ్యత పెరిగిపోతుంది అది చూస్తూనే ఉన్నాక. అందువల్ల ఇప్పుడు దోశలు ఎవరు వేస్తున్నారో తెలియట్లేదు నాకు. శ్రీనివాస్ గారు వేస్తున్నారా, మన ప్రసన్న గారు వేస్తున్నారా? ఎందుకంటే ఇద్దరు సాయం చేయవలసిందే, ఇద్దరులో ఎవరు లేకపోయినా లేకుండా అయిపోతుంది. ఇది కలి లక్షణము. అసలు లేకపోతే ఇల్లు గడవని స్థితి వచ్చేసిందిట. అందుకని ప్రత్యేకంగా పాపం నిరంతర శ్రమతో ఉండే ఆడవాళ్ళు, ఇది కాక దుర్బుద్ధులు కొందరు ఉంటారు, అటువంటి వాళ్ళు, తెలివితేటలు తక్కువ ఉన్నవాళ్ళు, అటువంటి మానవులకి ధర్మజ్ఞానం తేలికగా ఎలా కలుగుతుంది? ధర్మం విడిచిన వారు దుష్ట బుద్ధులు, పాపం ఇంట్లోనే నానా యాతన పడిపోతున్న ఆడవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఇలా అన్ని రకాల వర్గాలని దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా అమ్మ అనుగ్రహం కలగాలి, ధర్మం కలగాలి అని భావించి మోక్షం ఎలా వస్తుందని ఆలోచించి వారి కోసం పురాణములు రచించాడు ఆయన. పురాణాఖ్యం సుధారసం, అమృతం వంటి పురాణాన్ని ఇచ్చాడు. అంటే కలియుగంలో మానవులు ఏమీ వినలేకపోయినా, ఏమీ చేయలేకపోయినా హాయిగా భక్తితో అప్పుడప్పుడు గురువుగారు ఇలా వస్తున్నప్పుడు సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు ఆయన ఎన్ని రోజులు ఇచ్చారని ఆలోచించకండి. 9 రోజులు ఉండండి, 900 రోజులు ఉండండి అంటే వచ్చే ఉపయోగం లేదు. ఉన్న 3 రోజులు సద్వినియోగం చేసుకోండి. అప్పుడు ఎంతో కొంత పురాణం వినమన్నాడు, ఒక్క అక్షరమైన వినమన్నాడు. అండి నేను చెప్పేదంతా అందులో చెప్పేదే చెబుతున్నాను. అయ్యి బాబాయ్, గురువు గారు బొత్తిగా 10 రోజులు వెళ్ళిపోతున్నారండి, మా ఇంట్లో 3 రోజులు కూడా ఉండటం లేదని ఏం వెంకెట్టుకోక్కర్లేదట. ఏడాది ఉంటే ఉపయోగం ఉంది. నిజంగా ఏడాది ఉంటే మీరు నన్ను పోషిస్తారా? అడిరి పారిపోతారు. ఒక పూట చేసేసరికి అడిరిపోతున్నారు. గురువు గారండి, మా అబ్బాయిని స్కూల్కి దేపెట్టాలండి, మా అమ్మాయిని దేపెట్టాలండి, కాబట్టి కాసేపు ఇంట్లో ఉండండి అంటారు. 2 రోజులు పోతే మొదటి రోజున గురువు గారికి అట్టేసి పెట్టిన వాళ్ళు 2 రోజులు మీరే మాకు కూడా వేసి పెట్టండి అంటారు. కాబట్టి సంవత్సరం అంతా ఉంటారన్నా కష్టమే మీకు. నాకు తెలియదు ఏమో, 16 రోజులు పండుగంటే ఏంటని ఉంటారు అల్లుడికి. అల్లుడు మరీ బొత్తిగా నేను ఇంక మీ ఇంట్లోనే ఉంటాను అత్తగారు అన్నారనుకో, మొదటి రోజు పెసరట్టు ఉప్మా పెడతారు, 2 రోజు పెసరట్టు కూడా వేయరు, ఆ తర్వాత 4 రోజు గొడ్లిచ్చి గాయమంటారు. కాబట్టి ఎన్నాళ్ళు ఉన్నారు గురువులు అన్నది మనకు అక్కర్లా. ఉన్న కాసేపు ఈ పురాణం అనేటటువంటిది ఆయన ద్వారా శ్రద్ధగా పారాయణ చేయించుకొని పురాణ రూపంలో కథారూపంలో వినండి, వింటే చాలు వాళ్ళు తరిస్తారు. దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా ఏ శృణ్వల్తి సదా భక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. ఎంతసేపు వినాలి పురాణం అంటే దినం అంటే ఒక పగలంతా వినండి. ఇప్పుడు ప్రస్తుతం పగలు మీకు 14-15 గంటలు ఉంటుంది, ఏకంగా రాత్రి తక్కువ పగలు ఎక్కువ 16 గంటలు ఉంది. 16 గంటలంతా వినడమే అమ్మో అంటే తదర్థము, అందులో సగం దినములో సగం అబ్బే 16 గంటల్లో సగం 8 గంటలు కూడా వినలేమంటే మళ్ళీ తదర్థం వా, అందులో సగం 4 గంటలైనా వినండి. 4 గంటలు వినలేమండి, చాలా కష్టం అండి. అంటే ముహూర్తం ఒక 48 నిమిషాలైనా వినండి. క్షణమేవవా, అంత కూడా వినలేకపోతే క్షణమైనా వినండి. అందుకే కొంతమంది చివరిలో వస్తారు చూడండి, ఇది గురువుగారు ఎలాగో చెప్పారు కదా క్షణమైనా విందాం అని వస్తారటువంటి, కనీసం ఒక క్షణకాలమైనా వినండి. ఏ శృణ్వంతి సదాభక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్, కనీసం ఒక క్షణమైనా ప్రతిదినము పురాణమును శ్రద్ధతో వింటే అటువంటి వాళ్ళకి దుర్గతులు ఉండవుగాక ఉండవు. అంత శక్తివంతమైనవి ఈ పురాణములు. ఆ పురాణములలో కూడా అత్యంత సాత్విక లక్షణం కలిగిన ఈ దేవీ భాగవతం అనే పురాణం యొక్క మహిమ ఇంతెంతని చెప్పలేము. నిజానికి తీర్థయాత్రలు చేయకపోతే తరించరని శాస్త్రం, గంగా గయా కాశీ ప్రయాగ ఇవన్నీ. ఒకవేళ ఏ కారణము చేతనైనా ఉద్యోగాల ఒత్తిడి వల్ల, విదేశాల్లో ఉండడం వల్ల, ధనం లేకపోవటం వల్ల తీర్థయాత్రలు చెయ్యలేకపోతే ఆల్టర్నేషన్ ఈ పురాణం వినడమట. తథా న గంగా న గయా న కాశీ న నైమిషన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనంనో యథాహి దేవీ మఖయేష విప్రాహ. అమ్మవారి పురాణం వినడం ఒక యజ్ఞము అన్నారు, దానికి అంబాయాగము దేవీ మఖము అని పేరు. అంటే అమ్మ చరిత్ర వినడమే యజ్ఞం. ఈ యజ్ఞం వల్ల లాభం ఏమిటి, ఒకవేళ ఏ కారణం చేతనైనా గంగకి వెళ్ళలేకపోయినా, గయ వెళ్ళలేకపోయినా, కాశీ వెళ్ళలేకపోయినా, ప్రయాగ వెళ్ళలేకపోయినా, మధురి వెళ్ళలేకపోయినా, బృందావనం వెళ్ళలేకపోయినా, బదరీ వంటి క్షేత్రములకు వెళ్ళలేకపోయినా, ఈ దేవీ భాగవతం వినడం వల్ల అన్ని రకాల క్షేత్రములు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అలాగని ఎక్కొట్టమని కష్టం, మళ్ళీ దీని అడ్వాంటేజ్గా తీసుకోమంటల్లా. వెళ్ళలేని వారు ఈ భాగవతం దేవీ భాగవతం వినడం ద్వారా ఫలితం పొందవచ్చును. అదే క్షేత్రంలో వింటే, ఇప్పుడు రేపు మేము మార్చిలో అమ్మవారి నివాస స్థానం వింధ్యాచలంలో దేవీ భాగవతం చేస్తున్నాం పాంచాగ్నిక దీక్షతో, అటువంటి చోట వింటే ఇంకా వాడికి వచ్చే ఫలితం ఏమని చెప్పగలరండి. అద్భుతమైన శక్తివంతమైన క్షేత్రాలు అవన్నీ కూడా. అమ్మవారు యశోదాదేవి గర్భం నుంచి పుట్టి వింధ్యాచల నివాసిని అని పిలువబడింది. శుంభని శుంభుల్ని చంపిన తర్వాత కూడా వింధ్యాచలంలో కొలువై వింధ్యాచల నివాసిని అని పిలువబడింది. ఎప్పటికప్పుడు వింధ్య పర్వతాలలో ఆవిడ కొలువవుతూ ఉంటుంది. వింధ్య పర్వతం మీద అభిమానంతో అక్కడే ఉన్నది. అందువల్ల అమ్మవారికి ఏమని పేరు, వింధ్యవాసిని, వింధ్యాచల నివాసిని. చూడండి అందులో దుర్గా సప్తశతిలో తతస్థౌ నా శిష్యామి వింధ్యాచల నివాసిని. ఇంకా ఈ లలితా సహస్రనామంలో విశ్వాధిక వేదవిద్య వింధ్యాచల నివాసిని అని ఉంటుంది. వింధ్యవాసిని అన్నా వింధ్యాచల నివాసిని అన్నా ఆ అమ్మవారి పేరే. అటువంటి క్షేత్రాలలో దేవీ భాగవత పారాయణం, యజ్ఞం, పురాణం వినడం అనంత ఫలం. దాన్ని ఎవరూ కూడా లెక్క పెట్టలేదు, ఇన్ఫైనైట్ అన్నమాట. ఇక అంటే ఒకసారి పారాయణ చేస్తే ఎన్నోసార్లు పారాయణ చేసిన ఫలం వస్తుంది అన్నారు. అందువల్ల అమ్మ చరిత్ర మనం ఎప్పుడు వీలుంటే అప్పుడు వినాలి. పూర్వం ఒకసారి నారద మహర్షికి తీర్థయాత్రలు చేయాలనిపించింది. అలా చేస్తూ 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 బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. తీరా వెళ్ళే సమయానికి బ్రహ్మగారు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. కాసేపు ఆగి బ్రహ్మ ధ్యానంలోంచి బయటకు వచ్చాక నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అన్నాడు. పరాశక్తిని అన్నాడు ఆయన. అదేమిటయ్యా, నువ్వు సృష్టికర్తవు అనుకున్నాను, సృష్టికర్తమైన నువ్వు కూడా పరాశక్తి గురించి ధ్యానం చేస్తావంటే నేనే కాదు త్రిమూర్తులు ముగ్గును అమ్మవారి ఎప్పుడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మా కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. బ్రహ్మ విష్ణువు శివుడు కూడా నిరంతరం అమ్మవారి మాయాబీజాన్ని జపం చేస్తూ ఉంటాం. నేను కూడా ఒకసారి నీలాగే భ్రమ పొందాను. ఓసారి వైకుంఠానికి వెళ్ళాను. ఆ సమయంలో విష్ణువు కఠోర దీక్షతో పద్మాసనం మీద కూర్చుని జపం చేస్తున్నాడు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది,
ఆయన జపం పూర్తయ్యాక స్వామి మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారని అడిగితే అప్పుడు ఆయన నాయన నిన్ను నన్ను రుద్రుణ్ణి ముగ్గురిని కూడా మూడు శక్తులు మనకిచ్చి సృష్టి స్థితుల ఏకారకుల్ని చేసిన సర్వలోకేశ్వరి అనంత శక్తి స్వరూపిణి జగన్మాత ఆవిడ గురించి పరాశక్తి కోసం ధ్యానం చేస్తున్నాను అన్నాడు ఆయన. అందువల్ల మేము ముగ్గురం కూడా అలా జపం చేస్తాం, నీకు తెలుసున్న కథ కదా అని అప్పుడు నారదునికి ఆయన చెప్పాడనమాట. ఓసారి దేవతలకి దానవులకి ఘోర యుద్ధం జరిగింది. 10,000 సంవత్సరాలకు ఒకరోజు రెండు రోజులు కాదు, అయుత వర్షములు అన్నారంటే 10,000 సంవత్సరములు దేవదానవుల మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అయ్యాక అలిసిపోయాడు విష్ణువు. అమ్మ బాబాయ్ అని విశ్రాంతి తీసుకోవడానికి ఒక సమతల ప్రాంతానికి వచ్చాడు. ఎత్తులు పల్లాలు లేకుండా అలా ఒకే రకంగా ఉన్నటువంటి సమతల ప్రాంతంలో ధనుస్సు బాగా ఎక్కుపెట్టి అల్లెతాడు మీద తల పెట్టుకుని పడుకున్నాడు ఆయన. ధనుస్సునకు తాడు ఉంటుంది కదా, నారి, సంస్కృతంలో నారి అంటారు, దాన్ని తెలుగులో అల్లెతాడు అంటాం అనమాట. మంచి బలమైన అల్లెతాడు గట్టిగా లాగి దాని మీద తల పెట్టుకుని యోగ నిద్రలో గడిపాడు ఆయన. విష్ణువునకు కూడా దేవదాన యుద్ధంలో మాయాశక్తి వల్ల నిద్ర వచ్చింది. అమ్మవారు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అని 9 రూపాల్లో ఉంటుంది. అందులో అవిద్యామాయ నిద్రా రూపంలో పట్టుకుంటుంది. నిద్ర ఎంత ఉండాలో అంత లేకపోయినా అనారోగ్యం, ఎక్కువైనా అనారోగ్యమే. కాబట్టి ఎప్పుడు కూడా నిద్ర ఉండాలండి. ఆరోగ్యవంతుడి లక్షణం ఏంటంటే అలా హాయిగా వేళకు నిద్రపోవటం, మళ్ళీ లేవటం. కానీ కలియుగంలో ఏం చేస్తారట, నిశాచరులు ఎక్కువగా ఉంటారట. అంటే రాత్రి 12 అయినా నిద్రపోరు, రాత్రిపూట తిరిగితే వాళ్ళు ఏమంటారు, నిశాచరహ, రాత్రి ఎందు తిరుగువాడు. ఇప్పుడు కలియుగంలో ఎక్కువ మంది నిశాచరులే, రాక్షసులే. దిక్కువాళ్ళు రాత్రి 12 ఎక్సర్సైజ్ ఏంటండి? అసలు అర్ధరాత్రి భోజనాలు, అర్ధరాత్రి వ్యాయామాలు, అర్ధరాత్రి తిరగడాలు, అర్ధరాత్రి వాళ్ళ పబ్బుల వెంట వెళ్ళడం. ఆ పబ్బు కాదు, జబ్బు. ఉన్న డబ్బు పోయి పబ్బులోకి వెడితే జబ్బు వస్తుందన్నమాట. అది ఎట్టి పరిస్థితుల్లో రాత్రి మహా అయితే 9 దాటిన తర్వాత మాత్రం అంటే ఏం చేయాలి, నిద్రపోవాలి. కనీసం పోనీ 10, 1 గంటైనా అలా పడుకోరు. అప్పుడు పడుకుంటే ఏమవుతుంది, పొద్దుట 10 కూడా లేవలేరు, అలసట వస్తుంది. దానివల్ల అనారోగ్యాలు వస్తాయట, క్రమంగా జుట్టు విడిపోవడాలు, షుగర్లు, బీపీలు. వీటన్నిటి గల కారణం సకాలంలో మానవుడు మానవుడిగా ప్రవర్తించి చేయవలసిన పనులు చేయకపోవటమే. తినవలసిన టైంలో తినడం, 1 గంటకి భోజనం చేస్తే ఏమవుతుందండి, ఇది అనారోగ్యం కదా. మరి పూర్వం చక్కగా పెందరాళ్ళే పడుకునేవారు, బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవారు, 4 గంటలకల్లా లేచిపోయేవారు చక్కగా. ఇప్పుడు అసలు 4 గంటలు అంటే ఏమిటో తెలియదు వాడికి. గొప్పగా లేచేటంటే అర్థం ఏ ఎయిర్పోర్ట్కి వెళుతున్నాడు అని అర్థం. అది కూడా కొంతమందిని అయితే వాళ్ళు మళ్ళీ వెనక నుంచి అలారం పెట్టి గొడవ చేయాలి, ఒరే నాయనో 7 ఫ్లైట్ రా బాబు, 4 లేవండ్రో లేవండ్రో అంటే లేవండ్రా దయ్యం అని ఉండేది వచ్చినప్పుడు. ఆ దయ్యం గొడవ చేస్తే అప్పుడు లేచి స్నానం చేసి ప్రయాణం అవుతారు, లేకపోతే ఏమవుతుంది ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఎవరికి ఒక ఆయన ఉండేవాడు, 2 తిరుమల ఎక్స్ప్రెస్, 2 తిరుమల ఎక్స్ప్రెస్ ఇంట్లో బయలుదేరాడు ఆయన. మరి రైలు వెళ్ళిపోదు, తలకాయ పొత్తుకునే వాళ్ళు ఆవిడ ఎన్నోసార్లు కూడా. ఓసారి ఏమో గరీబ్ రథ ఎక్కపోయి సికింద్రాబాద్ అది పోగొట్టాడు, ఎప్పుడు చూసినా పోగొట్టమే. ఈ మధ్యన వాళ్ళ ఆవిడకి మండిపోయి కర్రొచ్చుకున్నాక ఈ మధ్యన కొంచెం జాగ్రత్త పడుతున్నాడు ఆయన అనమాట. అంటే ఏంటని వాడు ఈ లక్షణం, ఇదంతా అసుర లక్షణం అంటారు. దీని ఏమంటారు, ఆసురి లక్షణములు. ఏమి చేసేది ఉండదు ఇంట్లో, పోనీ వీళ్ళ పడబడుస్తుందనుకుంటారా, నిరంతరం వేదాధ్యయనం చేసేసి ఓ 100,00,000 సంపాదించేసి మహత్తరమైన కార్యక్రమాలు ఏం చేయరు. ఎంబి అంటే మహాబద్ధకం, అందుకంటే ఇంకెక్కువ మాట్లాడకూడదు అనుకోండి. అందుకని ఎంబి అంటే మహాబద్ధకం. అలాగా ఏమిటో తెలియదు, వాళ్ళందరినీ నిశాచరులు అంటారన్నమాట. రాత్రిపూట ఇక మీదటైనా పెందరాళ్ళే పడుకోండి, ఉదయం లేవండి, దానివల్ల వచ్చే ఆరోగ్య రహస్యాలు మీకే తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ నాకు లండన్ వచ్చాక మొదటి 2 రోజులు నాకు కూడా జెట్ పంచి అని పట్టుకున్నది. అంటే మీరంటే లాగులు వేసుకున్నారు కనుక జట్ లాగు, నాకు పంచి వేసుకున్నారు కనుక జట్ పంచి అనమాట. జట్ పంచో జట్ ప్యాంటో జట్ లాగో ఏదో ఒకటి. కానీ సాధ్యమైనంత వరకు పీఠంలో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పొద్దుట లేవలసింది, సంధ్యావందనాదులు చేయవలసింది.
కొంతకాలం పోయాక వయస్సు వచ్చాక కొంతమందికి అనారోగ్యం వస్తుంది, వేరే విషయం. వార్ధక్యంలో నిద్ర పట్టకపోవడం సహజం అట. కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకు అలాగే అలవాటు చేస్తున్నారండి వాళ్ళు. అందరికీ సెల్ ఫోన్ కొనివ్వడం, 90,000 ఫోను, 150,000 ఫోను పిల్లలకి చేతిలో పెడితే వాడు ఏం చేస్తారు? రాత్రి అంతా చూస్తూ ఉంటారు టిక్ 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 అని. దాంతో పొద్దున్న లేవరు, కళ్ళులా బయటకు వస్తాయి. 3 ఏళ్ల పిల్ల కళ్ళజోడు. ఇప్పటికి నాకు ఇంకా కళ్ళజోడు కేవలం చదవలసి వస్తే చిన్న అక్షరాలు చదివితే తప్ప అవసరం లేదు నాకు. ఇప్పుడు ఎక్కడ చూసినా కళ్ళజోడే. అసలు జోడు పక్కన ఉండదు, ఉండవలసిన జోడు ఈ కళ్ళజోడు మాత్రం వస్తుంది అన్నమాట. దీనికి గల మూల కారణం ఈ నిశాచరత్వము అన్నారన్నమాట. అందువల్ల దృష్టిలో పెట్టుకోవాలి, పాపం స్వామివారు 10,000 సంవత్సరములు యుద్ధం చేయటం వల్ల యోగ నిద్రని ఆవహింపజేసుకున్నాడు. సమస్థలంలో పడుకుని గాఢంగా నిద్రపోయాడు ఆయన. అది కూడా యోగ నిద్ర. నిజానికి ఆయనకి ఎప్పుడూ నిద్ర రాదు, నిరంతర నిర్నిద్రుడు. ఏదో కారణం చేత ఆయన కూడా యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అది కూడా ఏమని చెప్పాను, అల్లెతడలు ఎక్కుపెట్టి దాని మీద తలపెట్టుకు నిద్రపోయాడు. ఈలోపు దేవతలు రాక్షసుల చేతిలో చావు దెబ్బతిని రాక్షసులను ఓడించాలంటే యజ్ఞం చెయ్యాలి. అమ్మవారి మీద భక్తి మనకున్నది కనుక అంబాయాగం చేద్దాం. అంబాయాగం చేస్తే అమ్మ అనుగ్రహం వల్ల శక్తి లభిస్తుంది, ఆ శక్తితోనే రాక్షసుల్ని చంపుతాం. పైగా రాక్షసులందరికీ నాయకుడు ఎవరు ఆ సమయంలో? హయగ్రీవుడు అని పేరు కలిగిన వాడు. హయము అంటే గుర్రం, గుర్రపు తల కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు అండి. వాడికే సాముకుడిని కూడా పేరు. వాడిని చంపడం అంత తేలికేం కాదు. వాడి కోసం విష్ణువు 2 సార్లు అవతరించాడు, ఒక అవతారం మత్స్యావతారం. మత్స్యావతారంలో సాముకుడిని చంపాక వాడు హయగ్రీవుడు అయ్యాడు. ఈ హయగ్రీవ అవతారంలో వాడిని చంపడానికి మళ్ళీ హయగ్రీవుడు అయ్యాడు ఆయన. వాడు చాలామంది తెలియదు కానీ సాముకుడే హయగ్రీవుడు అని తెలియదు. అందుకే భాగవతం చదవాలి. భాగవత నవమస్కంధంలో ముష్టి దళితగ్రహున్ హయగ్రీవుని అంటాడు. పిడికిలితో కొడితే కొండలు పగిలిపోతాయట. ముష్టి అంటే ఏమిటి? పిడికిలి. పిడికిలితో కొండను అలా కొడితే కొండ కూడా పగిలిపోతుందిట. అందుకని హయగ్రీవహ ముష్టి దళిత గ్రావహ అన్నారు. అంత గొప్పవాడు వాడు. 2 సార్లు పుట్టాడనమాట వాడు. సాముకుడిగా పుట్టి మత్స్య రూపంలో ఉన్న స్వామి చేతిలో చచ్చి మళ్ళీ పుట్టి హయగ్రీవుడై ఈసారి మళ్ళీ హయగ్రీవుడిగా ఉన్న విష్ణువు చేతిలో చచ్చాడు. అటువంటి హయగ్రీవుడు రాక్షసులకి ప్రస్తుతం నాయకుడు. వాడితో యుద్ధంలో విష్ణువు కూడా అలసిపోయి నిద్రపోయాడు. ఇప్పుడు విజయం కావాలంటే అంబాయాగం చెయ్యాలి. యాగం చెయ్యాలంటే తప్పనిసరిగా దానికి అధిష్టాన దేవతలు 3 త్రిమూర్తులు ఉండాల్సిందే. బ్రహ్మ విష్ణువు రుద్రుడు లేని యజ్ఞం యజ్ఞం కాదు. పొరపాటున ఎవడైనా విష్ణువు లేకుండా కానీ రుద్రుడు లేకుండా కానీ బ్రహ్మ కానీ లేకుండా 3 ఎవరు లేకుండా యజ్ఞం చేసినా ఆ యజ్ఞం సర్వనాశనం అవుతుంది. ఇదో దక్షుడు ఏం చేశాడు? అరుద్రం యాగం కరోమి, రుద్రుడు లేని యాగం చేస్తానడగానే ఆ యాగాన్ని వీరభద్రుడు ధ్వంసం చేసి పారేశాడు. కాబట్టి త్రిమూర్తుల యొక్క వాటా లేకుండా యజ్ఞం ఉండదు. అందువల్ల వీళ్ళు యజ్ఞం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక బ్రహ్మని పిలిచారు, వచ్చేసాడు. శివుడిని పిలిస్తే ఆయన వచ్చాడు. విష్ణువుని ఆహ్వానిస్తే రావట్లేదు. ఎందుకని? ఆయన ఒక సమతల ప్రదేశంలో అల్లెతాడు మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. దేవా విష్ణుదేవ రా రా అన్నారు. అబ్బే రావడం లేదు. ఆయన అవాహయామి అన్నా, స్థాపయామి అన్నా, పూజయామి అన్నా కదలడం లేదు. ఆయన గాఢంగా నిద్రపోతున్నాడు. ఇది ఎక్కడ గొడవరా? విష్ణువు లేకపోతే యజ్ఞం జరగదు, యజ్ఞం జరగకపోతే అమ్మవారి అనుగ్రహం ఉండదు, అమ్మ అనుగ్రహం లేకపోతే శక్తి ఉండదు, శక్తి లేకపోతే రాక్షసుల్ని చంపలేం. ఆయన రావడం లేదని ఆయన కోసం మొత్తం ఈ ఇంద్రాది దేవతలు బ్రహ్మ రుద్రుడు వెతికారు వెతికారు వెతికారు. వెతగ్గా 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 ఒకనొక ప్రాంతంలో క్షీర సముద్రం దగ్గర ఉన్న సమతల ప్రదేశంలో నేల మీద అల్లెతాడు మీద తలపెట్టుకుని గాఢముగా నిద్రపోతున్న విష్ణువు దర్శనమిచ్చాడు. వెంటనే వాళ్ళు విష్ణువుని స్వామీలే స్వామీలే అన్నారు. అమ్మవారిని నిద్రాదేవతని కూడా అంటారని చెప్పాం కదా. ఆ నిద్రాదేవత ఇప్పుడు ఆయన పట్టుకుందనమాట. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి, ఏ దేవత సర్వభూతేషు అందరి యందు అన్ని ప్రాణుల యందు నిద్రారూపేణ సంస్థిత నిద్ర అనే రూపముతో ఉన్నదో అటువంటి దేవత కొరకు నమస్కారము. కాబట్టి ఆవిడుంటేనే నిద్రపడుతుంది, ఆవిడుంటేనే లేవగలుగుతాము. ఆవిడ లేకపోతే సరిగ్గా నిద్రపట్టదు. ఆవిడ ఎక్కువ పట్టుకున్నాడు ఏం తిరిగి అసలు పట్టుకోకపోయిన ప్రమాదమే. ఎక్కువ పట్టుకుంటే పొద్దుట మధ్యాహ్నం రాత్రి కారు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, ఫ్లైట్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు, ఉపన్యాసంలో వెనకాతలు రహస్యంగా కూర్చుని నిద్రపోతారు. ఫ్రంట్ రోలో ఎందుకు కూర్చొని అనుకుంటున్నారు కొంతమంది, ఉపన్యాసంలో రహస్యంగా పక్కన ఎందుకు కూర్చుంటారంటే పక్కన కూర్చున్నారు అనుకోని అనొచ్చు. పైగా ఏమన్నా అంటే అబ్బో తన్మయత్వం అనొచ్చు. నిజంగా అలాంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఉపన్యాసంలో కూర్చుని కొంతమంది అండి. అందులో కళ్ళతోడు పెట్టుకుంటారు కదా, అసలు ఏముందో కళ్ళ వెనక అతను మనకు తెలియదు భావం. ఇలా కళ్ళతోడు పెట్టుకుని ఒక ఆవిడ ఉపన్యాసం విందనమాట. నేనేమనుకున్నాను, నా పురాణం బాగుందేమో, ఆవిడ నిద్రపోతుందేమో, తల ఊపుతుంది అనుకున్నాను. నిద్ర తెలియదుగా, నా ఉపన్యాసం మధురంగా ఉండి ఉంటుంది, పాప ఆవిడ తన్మయత్వంతో తల ఊపుతుంది అనుకుంటే అసలు విషయం అర్థమైంది. వచ్చేటప్పుడు వా ఇడ్లీ తింది, అందుకని చిన్మయత్వంతో తల ఊపింది ఆవిడ. కాబట్టి నిద్రాదేవి ఎక్కువైతే అలా ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు, అసలు లేకపోతే నిద్ర పట్టక బాధపడతారు. ఆ దేవత ఇప్పుడు ఈయన పూర్తిగా పట్టుకున్నది, అందుకే ఆయన లేవడం లేదని అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? గాఢముగా నిద్రపోతున్న విష్ణువు మెలకు తెచ్చుకోకపోతే యాగం జరగదు. ఆ యాగం జరగకపోతే రాక్షస వినాశనం జరగదు. ఆయన చూస్తే ఎంత ప్రార్థించినా లేవట్లేదు, కుదిపినా లేవడు, ఇంకోటైనా లేవడదు. ఇంకో రకంగా లేపడం పాపం, గాఢంగా నిద్రపోతున్నాడు అనవసరంగా లేపడం అంటే అది మహాపాపం. ఇలా ఆలోచించి ఈ పాపిష్టి పని మనం ఎందుకు చేయటం అని వమ్రీం ఒక చెద పురుగును సృష్టించారు. చెద పురుగు ఏం చేస్తుంది? కొట్టేస్తుంది, పుస్తకాలు కొడుతుంది అది. అలాంటి పురుగుని సృష్టించాడు బ్రహ్మ. పురుగ అక్కడికి అరిగి శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్న ధనుస్సు దగ్గర చేరు. ఆయన తాడు ఎక్కుబెట్టి దాని మీద తల పెట్టుకున్నాడు. ఆ తాడు పుసుక్కును కొరికి, అప్పుడు తాడు కింద పడిపోతుంది కనుక ఆయన తల నేల మీదకి వాలుతుంది. అప్పుడు ఆయన నిద్రలోంచి మెలకు తెచ్చుకుంటాడు, లేస్తాడు. లేచిన విష్ణువు యజ్ఞభాగంలో పాలు పంచుకుంటాడు. అప్పుడు రాక్షసుల్ని చంపచ్చు. తాడు కొరకమంటే ఆ పురుగు కూడా చాలా తెలివైంది. వెంటనే ఉంది, అబ్బా ఆశే దోసే అప్పడం కూడా, నేను ఆ పని చెయ్యను. మీరందరూ నన్ను ఎందుకు సృష్టించారో అర్థమైపోయింది. నిద్రపోతున్న విష్ణువుని లేపడం మహాపాపం. ఆ పాపం మీరు చేయకుండా నా చేత చేద్దాం అనుకుంటున్నారా? అతిథి చేత పావుని చంపించాడు అని సామెత ఉందిలేండి. పావుని చంపడం పాపంట, పైగా ఆ ఇంటికి కులదేవతట నాగదేవత. అందుకని ఇంటికి పాము వచ్చింది, పావును చంపితే పాపం, అలాగని అదంటే భయం. అందుకని పద్మాకర్ గారు, మీరు మా అతిథి అండి, ఈ కర్ర వచ్చుకుని దాన్ని చంపండి అన్నారట. అంటే ఈ పాపం ఆయనకి పోవాలని. అందుకని అతిథి చేత పావుని చంపించారంట సామెత. ఇప్పుడు నిజం చేస్తూ నా చేత ఏమో అల్లెత్రాడు కొరికేలా చేయిస్తున్నారా, అంటే విష్ణువుని లేపిన పాపం నేను పట్టుకుంటే మీరంతా పుణ్యం పొందుతారా, నేను ఈ పని చేయనంది. అద్భుతమైన శ్లోకం చెప్పిందండో అది, బ్రహ్మగారి సృష్టి కదా. అందుకని అది కూడా వేదము యొక్క రహస్యం చెప్పింది. నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యాసమం స్మృతం. ఎవరైనా అలిసి నిద్రపోతూ అంటే వాళ్ళని లేపడం పాపం, దానికి నిద్రాభంగం అని పేరు. ఈ నిద్రాభంగం బ్రహ్మహత్యా పాపంతో సమానం. అంటే నాలాంటి వాడు ఒకటి చంపేస్తే వచ్చే పాపం నిద్రాభంగం వల్ల వస్తుందిట. కాబట్టి మీలో ఎవరైనా నిద్రపోతుంటే లేపకూడదు, లేపితే అవుతున్నమాట బ్రహ్మహత్యా పాపం. ఈ పురాణం ఒకప్పుడు విన్నాడు ఒకడు, నేను ఎప్పుడో 1995 ఏలూరులో చెబుతున్నప్పుడు విన్నాడు, అంటే 31 క్రితం మాట. ఆ విన్నాయని బహుశా ఏ కిరణ్ బాల లాంటి వాడు, పాపం భగవంతుడు అంతటి వాడు, భగవాన్ మీరు చెప్పారు కదా నిద్రాభంగం మహాపాపం అనుకున్నాడు పాపం, అంటే ఆయన లాంటి పుణ్యాత్ముడు. ఆ తర్వాత ఆయన అనుకోకుండా హైదరాబాదులో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అప్పట్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 1 గంటకి వైజాగ్ వచ్చింది. ఈయన కింద బెర్త్లో పెడుకుంటే మిడిల్ బెర్త్లో పడుకున్నాయని అన్నట్ట. ఏమండి మీరు ఎక్కడికి వెళ్తారంటే, నేను వైజాగ్. మాది వైజాగే, మీది వైజాగే, నాకు పడుకుంటే వెలుగు రాదండి, 1 గంటకో 2 గంటలకో వైజాగ్ రాగానే నన్ను లేపండి అన్నట్ట. సరే పాప, ఈయనంటే అలారం పెట్టుకుని లేచిపోయాడు అనుకోండి. ఆ మధ్యలో వాడు లేవట్లేదు, ఇప్పుడు ఈయన లేపాలి. వాడు ముందే చెప్పాడుగా వైజాగ్ వస్తే లేపమని. ఈయనకి లేపుదాం అనుకున్న సమయానికి ఈ దేవీ భాగవతం గుర్తొచ్చింది. పద్మాకర్ గారు ఏమని చెప్పారు, దేవీ భాగవతంలో నిద్రాభంగం బ్రహ్మహత్యా పాపం అన్నారు, ఇప్పుడు ఈయన లేపితే బ్రహ్మహత్యా పాపం వస్తుంది, నాకెందుకు పాపం అని లేపకుండా దిగిపోయాడు. ఆ తర్వాత ఇది బరంపురం వెళ్ళిపోయింది పొద్దున్న 8 వీడి కంగారు లేస్తే పక్క వాళ్ళు 2 లేపారు, టీసీ వచ్చాడు, ఫైన్ వేసాడు, దింపేశాడు బలాత్కారంగా. అప్పుడు లేపాలి టండోయ్, కాబట్టి ఆపద్ధర్మం అంటారు దాన్ని. అప్పుడు లేపకపోతే వాడికి ఇబ్బంది కదా. అందువల్ల రైల్లో ఉన్నప్పుడు, స్టేషన్ వచ్చినప్పుడు లేపడం తప్పు లేదు. ఫ్లైట్ ఆగింది అప్పుడు లేపాలి, లేకపోతే గురు పెట్టి నిద్రపోతుంటే ఫ్లైట్లో కూర్చుంటే వాళ్ళు రిటర్న్ జర్నీలో కూడా వాళ్ళు పట్టుకెళ్ళలేరు. ఇంకా నయ్యం ఇది, ఇంకా పర్వాలేదు రైలు కాబట్టి. వాడు ఎవడో ఇంట్లో పడుకుని నిద్రపోతుంటే ఇంటికి నిప్పంటుకుందిటే, ఇల్లు కాలిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నవాడు లేపకపోతే వాడు చస్తాడు, కానీ తీరా లేపుదేవుడు వస్తే వాడు గాఢంగా నిద్రపోతున్నట్ట. నిద్రాభంగం బ్రహ్మహత్యా పాపం అన్నారు బాబోయ్, వాడు లేపద్దంటే వాడు హత్య చేసిన పాపం అంటుకుంటుంది, వాడు చచ్చిపోతాడు. అందువల్ల అప్పుడు లేపాలి, అందువల్ల అనవసరముగా లేపరాదు. ఇప్పుడు పురాణంలో చివర కూర్చొని నిద్రపోయారనుకోండి ఎవరన్నాను, ఇంకా లేవకుండా అలా కూర్చుంటే అలా కూర్చోబెట్టడం ఎలా కుదురుతుంది. అందుకని అంత పురాణం అయ్యాక హారతి మొహం మీద పెట్టి లేపాల్సింది, లేకపోతే పంపడు వాళ్ళు రేపు పొద్దున డ్యూటీకి వెళ్ళలేరు. ఇక్కడ డ్యూటీ ఫ్రీ లేదు, ఏమన్నా ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ అని పెట్టడానికి. అందువల్ల ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు తెలుసుకోవాలి. అనవసరంగా నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్య పాపం. కథాచ్యత ఇలా పురాణం జరుగుతుంటే మధ్యలో ఫోన్ వచ్చిందనుకోండి, హలో అని మాట్లాడటం అది మహాపాపం. కథకి భంగం కలిగించటం మహాపాపం, పురాణ కథని డిస్టర్బ్ చేయటం అది బ్రహ్మహత్య పాపమే. కాబట్టి మధ్యలో అటు ఇటు లేవడం, కబుర్లు చెప్పడం, లోపల పోపులు పెట్టడం, దోశలు వేయటం, హత్యం తుమ్మడం, ఇవన్నీ పాపాలే. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకూడదు అండి. ఎంతో ఐకమత్యంతో ఉంటారు మన ప్రసన్న గారు, శ్రీనివాస్ గారు, ఇంకా కలపాలి వాడిని. ఆహాహా, శ్రీనివాస్ గారు లాంటి పుణ్యాత్ముడు ఉన్నాడండి, రాముడి తర్వాత మళ్ళీ ఈయనండి అని చెప్పాలి ఆవిడికి. అంతేగాని ఏమండో ఈ మధ్యన శ్రీనివాస్ గారండి కారులో ఎడం వేపున ఆవిడ ఎవరినో కూర్చోబెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారుండో అంటే ఆవిడకి మండిపోదు. ఆవిడంటే కాస్త పాప మంచి ఆవిడ పర్వాలేదు, ఇంకోళ్ళు ఎవరైతే కొంపల ముంచేదది. అందులో ఎప్పుడు భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెంచాలి, కలపాలి తప్ప తగాదా పెట్టకూడదు, విడదీయకూడదు. అలా విడదీయడం కూడా బ్రహ్మహత్యా బాధకమే. శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని వేరు చేయకూడదు. పుట్టిన వెంటనే బిడ్డల్ని నమ్మేస్తున్నారు ఆసుపత్రులు, అది మహాపాపం, బ్రహ్మహత్యా పాపం అది. అలాంటి పాపాలు చేయకూడదు. అందుకని ఏమన్నారు, నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యోహ ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమస్మృతం. ఏది బ్రహ్మ సృష్టించిన పురుగు ఇంత శాస్త్రం చెప్పింది, ఇది వేద రహస్యం, పైగా వేద ధర్మం. కాబట్టి నేను ఎలా చంపుతాను, చంపితే నాకేంటి అంది. అప్పుడు బ్రహ్మగారికి ఆశ్చర్యం కలిగింది, ఆహా నా సృష్టిలో ఏమైనా లోపం ఉందా, పుట్టి పుట్టగానే నన్నే లంచం అడుగుతుంది ఇది. సర్వే స్వార్థవశ అన్నాడైనండి, ఈ ప్రపంచం అంతా స్వార్థవశం అయిపోయింది, తనకి ప్రయోజనం లేకపోతే ఎవడో ఏ పని చెయ్యడు అనుకుని, సరే ప్రస్తుతం పరవ్వాలి కనుక లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పురుగా పురుగా, విష్ణువుని లేపావంటే నీకు నేను గొప్ప ఉపకారం చేస్తాను, యజ్ఞం జరిగినప్పుడల్లా యజ్ఞంలో నీకు కూడా భాగం వచ్చుగాక, యజ్ఞ భాగం వల్ల నీకు పాపం ఉండదు. యజ్ఞంలో భాగం అంటే అలాగా సురుక్కు సురవరతో నెయ్యి పోస్తాం కదా యజ్ఞంలో, అప్పుడు ఆ గరిటెలోంచి ఏమవుతుంది, కొంత నెయ్యి కింద కారుతుంది, ఆ నేల మీద పడిన నెయ్యి అదృశ్య రూపంలో నీకు అందుగాక, మనుషులు చూడకుండా అది నీ దగ్గరకు వచ్చి నీకు ఆహారం అవుతుంది, దానివల్ల నువ్వు చచ్చాక స్వర్గానికి పోతావు. అందుకే సురుక్కు సురవల్లోంచి నెయ్యి కారుతున్నప్పుడు దాన్ని మనం ఎత్తకూడదు, దేంట్లోకి కింద పడింది చెద పురుగుదే, మనం కక్కుర్తి పెడి గుడ్డతో దాన్ని ఎత్తి అందులో పిండి దాన్ని పద్మాకర్ గారికి భోజనంలో పంపకూడదు, ఆ నెయ్యి చెద పురుగుదే. అనగానే కేవలం సురుక్కు సురవల్ నుంచి కారే ఆ ద్రవ పదార్థం అగేం సరిపోతుంది అంది. సరే అలా అయితే నేల మీద పడిన ద్రవ పదార్థాలన్నీ నీవి, ఘన పదార్థాలు మానవులవి అన్నాడు ఆయన. అందుకే నేల మీద మజ్జిగ ఒలిగిపోతే దాన్ని ఎత్తి మనం వాడుకోకూడదు, అది అనారోగ్యం కూడా కదా, అది చెద పురుగుది. నేల మీద ఒలిగిపోయినటువంటి ఈ నెయ్యి నీళ్లు ఇలాంటివి ఎత్తి గుడ్డతో పిండి పళ్ళెంలో పోసి ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టకూడదు, మజ్జిగ వేస్ట్ అయిపోతుందని మజ్జిగ ఒలిగిపోతే నేల మీద దాన్ని శుభ్రంగా తుడిచేసి కిరణ్ గారికి పోసేశారంటే అమ్మ బాబు మనకి బ్రహ్మహత్య బాబు తుట్టుకుంటుంది. ఇంకొక్కటి కావాలంది. అప్పుడు పుస్తకములు కొంతమంది ఇతరుల దగ్గర నుంచి చదువుతామని తీసుకెడతారు, తిరిగి ఎవరు తాము చదవరు, ఎవరు రహస్యంగా బీరువాలో పెడతారు. ఇలా ఎవరికి ఇవ్వకుండా చదవకుండా బీరువాలోనే ఎప్పుడూ దాచుకునే పుస్తకాలన్నీ నీవి అన్నాడు. అందుకే చెదపురుగులు వాటిని తినేస్తాయి. అందులో పుస్తకాలు ఏం చేయాలి, నెలకోసారైనా దులపాలి, అప్పుడప్పుడైనా ఒక అక్షరం చదవాలి. ఆ మధ్యన ఒక ఇంటికి వెళ్ళాం, ఇంటి నుండి ఎన్ని పుస్తకాలు, అబ్బా ఎన్ని పుస్తకాలు సేకరించారండి అని చూస్తే అవి సేకరణ కాదండో, ఫలానా లైబ్రరీ ఫలానా వాడు అందరి దగ్గర కొట్టుకొచ్చాడు ఆయన తస్కరణ, అవన్నీ తీసుకొని లైబ్రరీ పెట్టాడు ఏకంగా. అందుకే ఎవరికి ఎవట్టైనా పుస్తకం చచ్చిన ఇవ్వనండి, ఎందుకంటే ఇవన్నీ నేను అలా సేకరించినవే, మళ్ళీ మీ దగ్గరికి వెడితే మీ దగ్గర కూడా అవి సేకరణ పేరుతో తస్కరణ అవుతాయి అన్నాడు ఆయన. ఆ పుస్తకాలు ఏమవుతాయి, చివరికి ఎవరు చదవకుండా ఇంట్లో దాస్తే చేతలు పట్టుకుపోతాయి. ఇలా వరం ఇచ్చాక అప్పుడు ఆ పురుగు వెళ్ళి టక్కున అల్లితాడు పుట్టుక్కును కొరికింది. అల్లితాడు బాగా లాగి ఎక్కుపెట్టి ఉంచాడు ఆయన, స్టిఫ్గా ఉందన్నమాట, గట్టిగా ఉన్నది. ఇది కొరకడంతో పెద్ద శబ్దంతో పైకి లేచిపోయింది. ఆ శబ్దమునకు ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడ్డాయి, గ్రహాలు గతులు తప్పాయి, భూమి కంపించింది, సముద్రాలు ఉప్పొంగాయి, ఉల్కలు రాలిపడ్డాయి, పైనుంచి నిప్పులు వర్షం కురిసింది. ఈ తాడు మహావేగంగా లేవడంతో విష్ణు శిరస్సు తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. క్షీణ సముద్రంలో ఎక్కడో పడిపోయి కనపడకుండా పోయింది. శిరోవిహీనుడైపోయాడు ఆయన. దేవతలు వణిగిపోయారు. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది. భగవంతుడిని లేపడం కోసం అల్లితాడు కొరకం అంటే విఘ్నం కలిగింది, ఆయన శిరస్సే లేకుండా పోయింది. పరమాత్ముడు లేకపోతే మనల్ని ఎవరు రక్షిస్తారు, ఆయనకి నిజంగా సావు ఉంటుందా, లోక శ్రేయస్సు కోసం ఆ తల ఎందుకు దిగిందో వీళ్ళకి తెలియదు కదా. అందుకని ఏడ్చి ఇప్పుడు ఈ కష్టం నుంచి బయటపడాలంటే శిరస్సు తెగడానికి మూల కారణమైన మాయాశక్తినే ధ్యానించాలి. మాయాశక్తి వల్లే శిరస్సు తగిలిందని వాళ్ళకి తెలుసు. అందుకని వెంటనే అమ్మని భక్తితో జపించారు. వాడు జాపం చేయలేరు కనుక ఆ సమయంలో వాడికి బుర్ర పనిచేయక వేదములను పిలిచి, వేదములలారా మా తరపున మీరు స్తోత్రం చెయ్యండి అనగా వేదములు నాలుగు నాలుగు రూపాలు ధరించి అమ్మవారిని భక్తితో తుష్టి పుట్టిర్ ధృతిర్ దీప్తిశ్చంద్రాదిత్య విమర్దిని అంటూ అమ్మవారిని స్తోత్రం చేసే ఆ స్తోత్రములకు అమ్మ సంతోషించి ఆకాశంలో సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. నాయనలారా, ఈ విష్ణు శిరస్సు తెగడం వెనకాల ఒక కారణం ఉన్నది. కారణం లేకుండా ఈ సృష్టిలో ఏ పని జరగదు. అందులో ఈయన శిరస్సు తెగడానికి రెండు కారణములు కూడా ఉన్నాయి. ఒకటి, ఒకప్పుడు పాలసముద్రంలో లక్ష్మీదేవి ఆయన పాదాలు ఎత్తింది. హఠాత్తుగా ఇలా తల అనుకుంటూ ఉంటే, కళ్ళు ఇలా తుడుచుకుంటూ ఉంటే ఈ కళ్ళకున్న కాటిక బొగ్గ మీద అంటుకుంది. బొగ్గ మీద కాటుక నల్లని మచ్చ అందంగా కనపడింది, బ్యూటీ స్పాట్. విష్ణువు ఆ కాటుక మచ్చను చూసి నవ్వాడు. ఈవిడికి అనుమానం వచ్చేసింది. ఒక్కోసారి ఎందుకు అనుమానం వస్తుందో తెలియదండి కర్మ. అందుకే భార్యను చూసి చీటికి వాడికి నవ్వకూడదు, తేడా వస్తే పేడే అన్నారు. ఆ దెబ్బతో ఆవిడ అనుమానంలో పడి ఎందుకు నవ్వుతున్నాడు, పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడా, ఇంకోటి పడిందా, ఏదో కారణం లేకుండా నన్ను చూచి ఈయన హఠాత్తుగా నవ్వడు, సవతి పోరు కంటే వైధవ్యమే మంచిది అనుకుని ఏమని పాటున నిద్రపోతున్నప్పుడు ఈయన శిరస్సు తెగిపడిపోయి కనపడకుండా పోగాక అని శపించేసింది. ఆ శాపం నేనే ఇప్పించాను, కారణం ఈయన తల తెగకపోతే లోకశ్రేయస్సు సమకూరదు, అందుకే అమ్మవారి మీద మాయ ప్రయోగించి లక్ష్మీదేవి ద్వారా శాపం పెట్టించాను. ఆ శాపం వల్లే ఇప్పుడు ఈయన శిరస్సు తెగింది. ఇప్పుడు ఆ శాపం ఎందుకు పెట్టించి ఈయన తల తెగ్గొట్టాను అంటే దానికి ఇంకో రెండో కారణం ఉన్నది. హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. పూర్వం సోమకుడు అనే పేరుతో వాడు వేదములను అపహరిస్తే విష్ణువు వాడిని మత్స్యావతారంతో చంపాడు. అప్పుడు వాడు చచ్చి మళ్ళీ గుర్రపు తల కలిగిన వాడిగా పుట్టాడు. ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు నా కోసం తపస్సు చేశాడు, మాయాబీజం ఏకాక్షర జపం చేసేట, ఎంతకాలం 10,000 సంవత్సరముల పాటు శ్రీం శ్రీం ఇంక వేరే అక్షరం లేదు, ఆ ఒక్కక్షరాన్ని పట్టుకుని జపం చేశాడు. గ్రీవము అంటే మెడ. ఈ మెడ దగ్గర నుంచి పైభాగం అంతా గుర్రం, కిందంతా మానవ శరీరంలాగా ఉంటుంది. అటువంటి రాక్షసుడు వాడు. అందుకని హయగ్రీవుడు, గుర్రపు మెడ కలిగిన వాడు, అంటే మెడ పైభాగం అంతా గుర్రం అన్నమాట. అటువంటి వాడు కఠోర దీక్షతో తపస్సు చేయగా ఆ తపస్సులకు వెచ్చుకుని నేను ప్రత్యక్షమయ్యాను. నన్ను చూడగానే వాడు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశాడు. ఏం కావాలో కోరుకోమన్నాను నేను. మరణం లేని వరం కావాలి అన్నట్టువాడు. నాకు చావు ఉండకూడదు. అప్పుడు ఆవిడేమంది, ఇది కుదరదు. ఉత్పన్నస్య ధ్రువో మృత్యు, ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినవాడికి మరణం తప్పదు. మృత్యు ధ్రువ అంటే మృత్యువు తప్పదు. మృతస్య చ మరణించిన వానికి జన్మ ధ్రువం, జన్మ తప్పదు. మృత్యు పుల్లింగ కనుక అక్కడ ధ్రువ అన్నారు, జన్మ శబ్దం నపుంసకలింగ కాబట్టి ధ్రువం అన్నారు. కాబట్టి పుట్టాడంటే చావు తప్పదు, చచ్చాడంటే మళ్ళీ పుడతాడు. ఈ జనన మరణ చక్రం ఎవరికైనా తప్పదు. మోక్షం పొందనంత వరకు, కైలాస వైకుంఠ మణిద్వీపాదులకు వెళ్ళనంత వరకు వాడికి ముక్తి రాదు. అది రానంత వరకు పుడుతూ ఉంటాడు, తస్తూ ఉంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ తస్తాడు. ఈ చక్రం అలా సాగుతూనే ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తితే మానవ జన్మ వచ్చిందండి వాడ. కొంతమందికి 15,000 జన్మలు, కొందరు 18,000 జన్మలు, కొంతమంది 100,000 జన్మలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని. అందుకే శంకరుడు ఎంతో అద్భుతంగా గోవింద 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 అంటూ గోవిందుణ్ణి సేవించు, లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, తల్లి కడుపులో ప్రవేశిస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు. ఈ చక్రం అలా సాగుతూనే ఉంటుంది. కింద ఉన్నది పైకి, పైన ఉన్నది కిందకి, టైర్ తిరుగుతూ ఉంటుంది. సైకిల్ తొక్కుతున్నాం, కింద ట్యూబ్కి గాలి కొట్టేది పైకి వస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, పైకి వస్తుంది, కిందకు వస్తుంది. అలా చక్రం తిరిగినట్టుగా ఈ సంసార చక్రం సాగుతూ ఉంటుంది. అందులోంచి బయట మారేయాలంటే భగవన్ నామస్మరణ చేయవలసిందే. కాబట్టి నాయన, మృత్యువు లేని వరం మేమివ్వం, ఎవ్వరము ఇవ్వం, అది కాకుండా ఇంకేదైనా కోరుకో అనగా వాడు బాగా ఆలోచించాడు. తల్లి, నాలాంటి గుర్రపుతల కలిగిన వాడు ఈ సృష్టిలో మరొకడెవడైనా ఉన్నాడా అంటే ప్రస్తుతానికి లేడండి ఆవిడ. అంటే తర్వాత పుట్టడం అనలా, ప్రస్తుతం వరకు లేడనగా. అయితే నాకు ఎవరి చేతిలో చావు లేకుండా వరం ఇయ్యి, ఎప్పటికైనా నాకు చావు అంటూ ఉంటే నా వంటి హయగ్రీవుడి చేతిలో మాత్రమే మరణం ఉండాలి. మరో గుర్రపుతల కలిగిన వాడి చేతిలోనే చావాలి, ఇంకెవరి చేతిలో చావకూడదు అనగా, తథాస్తు, నీకోసం హయగ్రీవుడు వస్తాడు. నువ్వు పాపాలు విపరీతంగా చేసినప్పుడు, నీ పాపాలు పెచ్చు పెరిగినప్పుడు, పెళ్ళాంమాట విని గురువుగారికి నువ్వు ఎప్పుడైనా ద్రోహం చేసి ఎక్కడికైనా పారిపోయినప్పుడు నీ అంతం చూడడానికి హయగ్రీవుడు వస్తాడు పో అనగానే వాడు వెంటనే భూలోకానికి వచ్చాడు. ఇంత కష్టపడి ఎన్నో శక్తులు సంపాదించి మరణం కూడా లేకుండా, హయగ్రీవుడి చేతిలో తప్ప మరొకరి చేతిలో మరణం లేకుండా వరం పొందింది లోకాలకు ఉపకారం చేయడానికే కాదు, కాదు లోకాలని నాశనం చేయడానికని భావించాడు. తన శక్తులు ఉపయోగించాడు. వాడికి అంత తేలిక చౌరాదు కాబట్టి ఏం చేశాడు, ముందు దేవతల మీద పడ్డాడు. రాక్షసులకు ముందు కోపం వల్ల దేవతలే, అందుకని వరస్సుగా ముందు సురల మీద పడ్డాడు. సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ జయించాడు, పట్టి పీడించాడు అందరినీ, యజ్ఞాలు ధ్వంసం చేశాడు, ఆవుల్ని తప్పి పారవేశాడు. ఇంతగా గందరగోళం చేస్తున్నాడు వాడు. వాడు చావాలి, చావాలంటే హయగ్రీవుడు రావాలి. ఆ హయగ్రీవుడి అవతారం విష్ణువెత్తాలి కాబట్టి లక్ష్మీరావు ఆవహించి శాపమిప్పించి ఆయనకి శిరస్సు లేకుండా చేశాను. ఇప్పుడు మీరేం చేస్తారు, ఈయన్ని హయగ్రీవుడిని చెయ్యండి. ఎలాగా, లోహంతో విశ్వకర్మ ద్వారా ఒక గుర్రపు తల తయారు చేయించండి. లోహాలతో ఏం చేస్తారు, ఇనుము వెండి మొదలైన అన్ని లోహాలు కలిపి ఒక గుర్రపు తల తయారు చేయించండి. ఆ తల ఈయనకి తగిలించగానే టక్కున తుక్కుని ఈయనకి ప్రాణం వస్తుంది. అప్పుడు గుర్రపు తల కలిగిన వాడు అవుతాడు. ఆ తలతో వెళ్ళి ఆ రాక్షసుని చంపుతాడు. చంపాక మళ్ళీ ఈయన యథాప్రకారంగా తన రూపం తాను ధరించగలుగుతాడు. ఆయన అమ్మవారు వరం ఇవ్వగానే టక్కున వాళ్ళంతా విశ్వకర్మని మయుణ్ణి కూడా పిలిపించారు. అపూర్వమైన అందమైన లోహంతో కూడిన ఒక గుర్రపు తల తయారు చేయించారు. ఆ తల పట్టుకొచ్చి మెడ దగ్గర పెట్టడంతో టక్కున అతుక్కుపోయింది. ప్రాణం వచ్చింది ఆయనకి. అప్పటిదాకా నీలంగా ఉన్న స్వామివారు తెల్లగా మారిపోయాడు. ఈ గుర్రపు తలతో కూడిన స్వామి స్వచ్ఛమైన తెలుపులోకి వచ్చాడనమాట. వెంటనే అన్నారు దేవతలు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. స్వచ్ఛమైన స్ఫటికల్లాగా తెల్లగా ఉన్నాడు ఆయన. జ్ఞానానంద స్వరూపుడు. ఆనందం చాలామందికి రకరకాలుగా కలుగుతుంది. కొందరికి బజ్జీ తిన్నా ఆనందం కలుగుతుంది, డ్రింక్ తాగినా ఆనందం కలుగుతుంది. ఈ ఆనందాలు అశాశ్వత. నిజంగా కాఫీ అంటే ఇష్టం అండి. తాగినప్పుడు ఆనందం కలుగుతుందా లేదా? కానీ నాలుగు గ్లాసులు ఎక్కువ తాగితే ఆ తర్వాత డోనాట్ యూజ్ బాత్రూమ్ అని దగ్గర స్టిక్కర్ పెట్టారు, వద్దన్నా పరిగెడతాడు అందులోకి నాలుగుసార్లు కాఫీ తాగితే. అంటే ఆయన ఎందుకు స్టిక్కర్ పెట్టారా, నేను వెళ్ళకూడదు అనుకున్నారు కానీ నాకు తర్వాత గుర్తొచ్చింది నా కోసమే స్టిక్కర్ పెట్టారు, నేను తప్పెవరు వెళ్ళకూడదు అది ఆయన ఉద్దేశం. ఇప్పుడు నేనే అనుకున్నానంటే ముందు నన్ను కూడా వెళ్ళొద్దన్నారేమో అనుకున్నాను. తర్వాత నాకు నేనే బుర్ర ఉపయోగించి నా బాత్రూమ్ దగ్గర ఇది పెట్టారు అంటే ఇంకెవరు వెళ్ళకూడదు, నేను మాత్రమే వెళ్ళాలని. ఇంతలో ఏం చేశాడు మావాడు, ఆ స్టిక్కర్ లాగిపోయాడు. అది ఎప్పుడో ఎవరో బాగు చేస్తున్నప్పుడు పెట్టారండి, ఇప్పుడు తీసేసి నేను లోపలికి వెడతానని. ఒరే నాయన లాక్కరా బాబు, ఆ స్టిక్కర్ లాగేస్తే ఇప్పుడు ఏం దూరేస్తాడు అందులోకి, దూరితే ఓ పట్టాను బయటికి రాడు, అందువల్ల తీయొద్దన్నాను. తీయలేదు కదా నాయన, ఆ స్టిక్కర్ ఎందుకు పెట్టారంటే అక్కడ ఎక్సెప్ట్ గురూజీ డో నాట్ యూజ్ అని పెట్టాలి. అక్కడ ఆ ఎక్సెప్ట్ గురూజీ ఎవడో పీకేశాడు. అక్కడ టూ లెటర్ బోర్డు ఉంటే మధ్యలో అవి పెట్టాట టాయిలెట్ అని. అలాగా అత్యంత పర్వాలేదు తెలివితేట దాని పెద్ద ఆయన పెట్టింది ఉద్దేశం అదనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గురూజీ, ఇంక మిగతా వాళ్ళు ఎవరు యూజ్ చేయకూడదు, అది అక్కడ ఉద్దేశం. అలాగా ఆనందములు రకరకాలు. భౌతిక వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం, అనారోగ్యం. అదే జ్ఞానం పొందడం వల్ల ఎంత ఆనందం కలుగుతుందండి. కొన్ని గ్రంథాలు చదువుతుంటే ఏదో తినే ఉత్సాహం కలుగుతుంది. ఈ కథలు వింటున్నప్పుడు వచ్చే ఆనందం ఇంక దేనివల్ల వస్తుంది? అందువల్ల జ్ఞానము వల్ల కలిగే ఆనందమే ఆయన స్వరూపం. అందుకని జ్ఞానానందమయుడు అన్నారు. స్వచ్ఛమైన స్ఫటికల్లా తెల్లగా ఉంటాడు. సమస్త విద్యలకి మూలకారకుడు. అందుకే అక్షరాభ్యాస సమయంలో ఆయన తలుచుకోవాలి. అటువంటి హయగ్రీవుణ్ణి ఉపాసిస్తున్నామనగానే ఆయన విజృంభించి లేచాడు. దేవతలారా, ఆ దుష్టుణ్ణి చంపుతానని దేవతలకు నాయకత్వం వహించి హయగ్రీవుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. అంత పూర్వం జయించలేని వాడిని ఈ క్షణం వాడితో యుద్ధం చేసి చంపి అవతల పారేశాడు. ఆ విధంగా హయగ్రీవుడు అనే రాక్షసుని ఈ హయగ్రీవుడు చంపాడు. చంపగానే వెంటనే భూలోకానికి వచ్చి బ్రహ్మపుత్ర తీరంలో ఒక చిన్న పర్వతం మీద కూర్చుని మహాతపస్సు చేసి ఆ తర్వాత హయగ్రీవుడి రూపంలో అక్కడ కొండ మీద వెలసి తిరిగి విష్ణువుగా మారిపోయాడు. ఆనాడు భూలోకంలో బ్రహ్మపుత్ర తీరంలో ఆయన తపస్సు చేసి వెలిసి లోకానికి దర్శనమిస్తున్న ఆ స్థలాన్ని ఇప్పుడు ఏమంటారు? హయగ్రీవ పర్వతం అంటారు. అస్సామీ భాషలో హోజో, హోజో అంటే హార్స్ హెడ్ అని అర్థం అనమాట. హయగ్రీవ పర్వతం. నాతో పాటు వచ్చి ఉంటే మీకు చూపించేవాడిని. లాస్ట్ ఇయర్ కూడా అక్కడ మే నెలలో దేవీ భాగవతం చేసాం 9 రోజుల పాటు. చాలా అద్భుత స్థలం. అస్సాములో ఎక్కడ ఉంటుంది, అది గౌహతిలో ఉంటుంది. అమ్మవారు కామాఖ్యాదేవి పర్వతం ఒక పక్కన ఉంటే బ్రహ్మపుత్రలో హయగ్రీవ ఆలయం ఉన్నది. ఎంత గొప్ప ఆలయం అండి. అక్కడ తపస్సు చేసి హయగ్రీవుడు తన శరీరమునే ఒక విగ్రహంగా మార్చాడు. కాబట్టి ఆ విగ్రహం ఏంటనమాట, స్వయం భూ విగ్రహం. అలా విగ్రహంగా మారాక అప్పుడు ఆయన తిరిగి విష్ణువుగా మారిపోయి హయగ్రీవ రూపం విడిచిపెట్టి వైకుంఠానికి చేరాడు. ఆయన అక్కడ మహాతపస్సు చేశాడు అండి, 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ తపస్సునికి మెచ్చుకొని అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే లలితా సహస్రనామం ఇమ్మన్నాడు. అందుకని లలితా సహస్రనామం అమ్మవారు ఆయనకి ఇచ్చింది. ఈ హయగ్రీవ రూపంలో ఉన్న ఆయన ఏం చేశాడు తర్వాత, తాను నేర్చుకున్న సహస్రనామం ఎవరికి చెబుదామా అనుకుంటూ ఉంటే తీర్థయాత్రలు చేస్తూ అగస్త్యుడు లోపాముద్రతో అక్కడికి వచ్చాడు. ఆ లోపాముద్ర అగస్త్యుడు ఆయన్ని సేవించారు. అప్పుడు అగస్త్యుడు, నాకు ఆ సహస్రనామం ఇమ్మంటే ముందు ఆయన చేత జపం చేయించి అమ్మవారి పూజ చేయించి అప్పుడు ఈ సహస్రనామం ఇచ్చాడు. అందుకే అక్కడ ఏమనుంటుంది, హయగ్రీవాగస్త్య సంవాదే అని ఉంటుంది. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతార విషయ అని ఉంటుంది. చివరిలో ఏమని చెప్తాడు అనమాట, అయిపోయాక హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలిత రహస్యనామ సహస్ర స్తోత్ర కథనన్నావతి యోధ్యాయ. హయగ్రీవుడికి అగస్త్యునికి సంవాదం కలిగింది. అప్పుడు హయగ్రీవుడిని అగస్త్యుడు అడిగితే ఆయన ఈ స్తోత్రం ఇచ్చాడు అని ఉంటుంది. కాబట్టి అమ్మ దగ్గర నుంచి డైరెక్ట్గా హయగ్రీవుడికి వస్తే, హయగ్రీవుడు దానిని అగస్త్యునికి ఇస్తే, అగస్త్యుని ద్వారా లోకంలో బాగా వ్యాప్తి చెందింది. ఆ వ్యాప్తి చెందిన స్థలం అనమాట బ్రహ్మపుత్ర అంటే అంత గొప్ప దివ్య స్థలం అండి అది. తప్పక జీవితంలో ఒకసారైనా చూడాలి. ఓ పక్కన కామాఖ్య, మరో పక్కన ఆ హయగ్రీవ పర్వతం, మరో పక్కన మయూర పర్వతం పీకాక్ అని ఉంటుంది. అక్కడికి వెళితే ఆ మయూర పర్వతం మీద రుద్రుడు ఉంటాడు. శివుడు అమ్మవారిని పూజించిన స్థలం అది. అక్కడ రుద్రుడి కాలయం అద్భుతంగా ఉంటుంది. చూసి తీరవలసిన దివ్య స్థలాల్లో అదొకటి అనమాట. ఇంకా అక్కడే నవగ్రహాలయం ఉంటుంది. నవగ్రహాలు శివలింగ రూపంలో ఉంటాయి. అక్కడ సూర్యుడు శివలింగం, ఆ పక్కన ఆయన భార్య శివలింగ రూపంలో ఉంటుంది. ఆ నవగ్రహాలను అక్కడ స్వయముగా నరకాసురుడు ప్రతిష్ఠించి పూజించాడు చాలా కాలం. ఆ నవగ్రహాలను పూజించినంతకాలం నరకాసురుడిని ఎవరు ఏం చేయలేరని వరం ఆయనకి. పోయే కాలం వచ్చినప్పుడు ఏం చేస్తారనమాట, మర్చిపోతారు అవి. శ్రీకృష్ణుడు దండయాత్రకి రాగానే నారదుడు వెళ్ళి, నరక యుద్ధానికి గడుతున్నావా అంటే, అవును కృష్ణుడి మీద గడుతున్నాను అన్నాడు. నువ్వు స్వతసిద్ధంగా బలవంతుడివి కాదట, నవగ్రహాలని పూజిస్తే తప్ప యుద్ధంలో నీకు విజయం రాదటగా అన్నాడు. దాంతో వీడు ఆ ట్రాప్లో పడ్డాడు. ఏంటి, నేనెంత వీరుణ్ణి, నవగ్రహాలను పూజిస్తే తప్ప యుద్ధంలో విజయం పొందలేనా, ఈ నవగ్రహాలు నన్ను ఏం చేస్తాయి, ఈరోజు పూజించకుండా యుద్ధానికి వెళ్ళి కృష్ణుడు తప్పుతానని నవగ్రహ పూజ చేయకుండా యుద్ధానికి వెళ్ళి తెచ్చాడు. విష్ణు వరం ఇచ్చాడు, నవగ్రహాలని ఇక్కడ శివలింగ రూపంలో ప్రతిష్ఠించి పూజించినంతకాలం నీకు చావు ఉండదని. విష్ణు రూపంలో ఉన్నప్పుడు భూదేవి పుత్రుడు కదా, విష్ణువుకి భూదేవికి కృతజ్ఞతలు పుట్టాడండేవాడు. కానీ ఆ విష్ణువే కృష్ణుడని తెలియక కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ మూఢుడు. వాడిని చంపాలంటే నవగ్రహ పూజ చేయకుండా చేయాలి. అందుకని నారదుడు చెయ్యొద్దన్నాడు. అంటే ఎవడైనా నాశనం అవ్వాలంటే ఏం చేయాలన్నమాట, గురువు గారికి దూరం అవ్వాలి. జగద్గురు అయిన కృష్ణుడు దూరం అయ్యాడు. నేను చూస్తున్నాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను, అంతే గురుద్రోహం చేసి డామ్మని నాశనం అవ్వడం అనేది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. నరకాసుడు ఆ విధంగా చచ్చాడు. నిజంగా వాడే కనుక ఆ రోజు కూడా పూజ చేసి వెళ్ళి ఉంటే కృష్ణుడి చేతిలో చచ్చేవాడు కాదు, ఆ రోజుకి విజయం వచ్చేది కాదు కృష్ణుడికి కూడా. చూసారా, అందువలన ఇది దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ నవగ్రహాన్ని భక్తితో పూజించాలండి. ఆ పూజ చేసిన వాళ్ళకి ఎప్పుడు దిగ్విజయమే, నేను చాలాసార్లు చూశాను. మొత్తం మీద హయగ్రీవ అవతారం ఇలా వచ్చింది. అందుకనే హయగ్రీవుడు లలితా సహస్రనామం ఇచ్చాడు గనక, అమ్మవారి మంత్రాలు ఇచ్చాడు గనక, లోకానికి అద్భుతమైన మహాశక్తికి సంబంధించిన విశేషాలు అందించాడు గనక జ్ఞానానందమయం దేవం అన్నారు. తెల్లని రూపంలోకి ఎందుకు వస్తారు అంటే, తెల్లదనం సాత్వికత్వం, సత్వగుణం కలిగిన వాడికి కోపం ఉండదు, శాంతానికి మూలం. అలాగని సత్వగుణంతో ఉన్నవాడు కేవలం శాంతంతో ఉంటాడని కాదు, పాపాత్ముల్ని చంపేటప్పుడు కోపం వస్తే మాత్రం ఆ కోపానికి సముద్రములు కూడా వణికిపోతాయట. రాముడు ఉన్నాడు ఎప్పుడు శాంతంగానే ఉంటాడు, కానీ కోపగిస్తే దేవతలు భయపడ్డారు, సముద్రుడు భయపడ్డాడు. అలా ఉండాలండి, శాంతం అంటే వెళ్ళి చేతకాంతనం కాదు. ఈ తురకాళం చంపేటప్పుడు నరికి పారేయాలి, ఉత్తప్పుడు ప్రశాంతంగా ఉండాలి. గురువుగారు వచ్చినప్పుడు చక్కగా పాయసం చేసి పెట్టాలి, తురకాడు వచ్చినప్పుడు కత్తుతూ నరికేయాలి, అలా ఉండాలట. అలాంటి సప్తగుణస్వరూపుడైన హయగ్రీవుని యొక్క అవతారంతో దేవీ భాగవతం ప్రారంభమవుతుంది. ప్రథమ స్కంధంలోనే ఉంటుంది, ఇది పైగా 5వ అధ్యాయంలోనే చంపి అవతలు పారేశాడు. అందులో 20వ శ్లోకం చెప్పారుగా, ఏది 5వ అధ్యాయంలో 20వ శ్లోకం ఏం చెప్పాను, అబ్బే నిద్రాభంగ కథాఛేద దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదస్య బ్రహ్మహత్య సమస్మృతం అనే శ్లోకం దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో 5వ అధ్యాయంలో 20వ శ్లోకం. అంటే శ్లోకం నెంబర్తో సైతంగా చెబితే మీకు గుర్తు వస్తుంది, ఎప్పుడూకూడా చదువుకుంటారన్నమాట. ఈ విధమైన హయగ్రీవ కథతో ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. వాళ్ళేమో 18,000 శ్లోకాలు 12 స్కంధాలని ఈ 3 రోజులు 4వ రోజు ఉదయం సోమవారంతో పూజ చేస్తారు. అంటే 9 పూటల కింద లెక్క, నవ అహ్నములు అంటే 9 పూటలు పారాయణ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అనంతరం దాంతోపాటుగా అమ్మవారి యొక్క యాగం 2 రకాలుగా చండీ యాగము అంబాయాగం కలిపి కూడా చేస్తున్నారు. యాగంలో అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు గోత్రనామాలు ఇచ్చి కూడా పాల్గొచ్చు.
పేరు గోత్రము చెబితే కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇంచుమించుగా వస్తుంది. పూర్తిగా రాకపోయినా ఫలితం ఫలితమే వచ్చి తీరుతుంది. వీటిని సద్వినియోగం చేసుకోండి, గురు కటాక్షం పొందండి. గోవింద. అమ్మవారి మీద పాడుకుందాం. ఇక ఒక పాట పాడుకుని పాట పూజ చేసుకుందాం అంట. జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి,
జయ జయ మంగళ గౌరీ.
నీవే జగతికి కారణమమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, జయమున సంగవే సర్వమంగళ, జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి,
జయ జయ మంగళ గౌరీ.
చల్లని నీ కను సన్నలలోన, చల్లని నీ కను సన్నలలోన, కొనసాగును మా కోరికలని, చల్లని నీ కను సన్నలలోన, కొనసాగును మా కోరికలని, నిలబడవే మా వెన్నుక పుగా, నిలబడవే మా వెన్నుక పుగా, జయమున సంగవే సర్వమంగళ, జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ. అంతేనా హారతమని ఇస్తారు, ఇంకంతేనా ఫలాలు కూడా. ఇంకొక పాట పాడుదాం అదా. శివ మనోహరి సేవలు గొనవే, దేవీ దీవనలీవే, శివ మనోహరి సేవలు గొనవే, దేవీ దీవనలీవే, శివ మనోహరి సేవలు గొనవే, దేవీ దీవనలీవే. సీమంతిని నే చేసిన పూజలు, సీమంతిని నే
చేసిన పూజలు,
నీ చిరునవ్వులుగా ఫలించే, శివ మనోహరి సేవలు గొనవే, దేవీ దీవనలీవే, శివ మనోహరి సేవలు గొనవే, దేవీ దీవనలీవే.
ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి ఈ అనురాగమే ఈ పరవశమే ఈ అనురాగమే ఈ పరవశమే శైలబాల స్థిరమై వరలా శైలబాల స్థిరమై వరలా దేవీ దీవనలీవే శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవనలీవే శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవనలీవే